bhajahu hari padam nitire kamala dala jala jivana dala mala bhajahu hari padam nitire श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे
श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन
श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे
कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे
पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे
पूजन सखी जन आत्मनिवेदन गोविंद
पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे
पूजन सखी जन आत्मनिवेदन गोविंद
बजाउ रे मन श्री नंद नंदन अभय चरण रविंद रे
बजाउ रे मन श्री नंद नंदन अभय चरण रविंद रे
बजाउ रे मन श्री नंद नंदन अभय चरण रविंद रे
बजाउ रे मन श्री नंद नंदन अभय चरण
दुर्लभ मानव जन्म सत्संगे तारो ए बाबा सिंधु रे
जन्म सत्संगे तारो ए बाबा सिंधु रे
दुर्लभ मानव जन्म सत्संगे तारो ए बाबा सिंधु रे
जन्म सत्संगे तारो ए
ఈ వైష్ణవ గీతం శ్రీల గోవిందదాస కవిరాజ విరచితం. శ్రీల గోవిందదాస చైతన్య మహాప్రభు అన్యాయుల్లో ఒకరు. చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణుడే చైతన్య రూపంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించారు 500 సంవత్సరాల క్రితం. ఆయన యొక్క సంప్రదాయంలో ఉన్న వాళ్లలో గోవిందదాస కవిరాజు ఒక మహాభాగవతుడు, గొప్ప భక్తుడు. ఆయన ఏమని రాస్తున్నారంటే, ఇక్కడ తాత్పర్యం చూడవచ్చు. ఓ మనసా, అభయమిచ్చడు ఆ నందకుమారుని పాదపద్మములను పూజింపుము. ఎవరిని పూజింపమంటుంది? నందకుమారుని అంటే నందగోపుడు అంటారు, యశోద నంద మహారాజు నందకుమారుని పాదపద్మములను పూజింపుము. గోవిందదాస్ కవిరాజు చెప్తున్నారు మనసుకి, మనసుని కూడా ఒక వ్యక్తిగా పరిగణించి, ఓ మనసా, ఆ యొక్క నందకుమారుని కృష్ణుడి యొక్క పాదపద్మాలని పూజించు. ఇంకా ఏమని చెప్తున్నారు, దుర్లభమైన మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంగత్యముతో ఈ భవసాగరాన్ని దాటము. ఈ భౌతిక సంసారాన్ని, భౌతిక సాగరాన్ని దాటడానికి మార్గం ఏమిటి? సాధు సాంగత్యం. సాధువులంటే ఎవరు? ఎవరైతే కృష్ణుడి యొక్క పాదపద్మాలని పూజిస్తూ ఉన్నారో వాళ్ళు సాధువులు. వాళ్ళ యొక్క సాంగత్యంలో ఈ భవసాగరాన్ని దాటమంటున్నారు. ఇంకేమంటున్నారు, శీతోష్ణము గాలివానల వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుచున్నాను. శీతోష్ణం మనకి అనేకమైన, ప్రతిదినం కూడా శీతోష్ణం లేదా గాలివానలు, వర్షాలు అనేకమైన మన జీవితాంతం చూస్తూనే ఉంటాం. అనేక రకాల ఆటంకాలు, అనేక రకాల బాధలు ఉంటాయి. క్షణికానందము కొరకు అనవసరముగా దుష్టులను, నీచులను సేవించి తిని. ఏం చేస్తున్నాం మనం? క్షణికమైన ఆనందం కోసం భౌతిక సంసారంలో మనం ఎవరినైనా ఎటువంటిదైనా చేయడానికి సిద్ధంగా, దుష్టుల్ని వాళ్ళందరూ వాళ్ళు చెప్పింది కూడా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం అని చెప్తున్నాం. సేవించి తిని ధనము, యవ్వనము, పుత్రులు మరియు కుటుంబ పరివారము వలన నిజమైన ఆనందం లభిస్తుందని నమ్మకం ఏముంది? మనమందరికి కూడా ఏమి నమ్మకం? ధనం వలన మనకున్న యవ్వనం, మనకున్న పుత్రులు, కుటుంబంలో ఉన్న స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ మనకి నిజమైన ఆనందాన్ని లభిస్తుంది వాళ్ళ వలన అని అనుకుంటూ ఉంటాం ఎప్పుడు. అందువల్లనే వాళ్ళతో అనేక మన యొక్క సమయాన్ని వాళ్ళతోనే గడుపుతూ ఉంటాం. అంటే ధనం కోసమో, యవ్వనంలో ఉన్నామని కాబట్టి మనం సరదాగా తిరగడమో, లేదా పుత్రుల కోసమో, లేదా బంధువుల కోసమో పరితపిస్తూ ఉంటాం. కానీ వాటి వలన ఏమి నమ్మకం ఏముంది? వాటి వలన వచ్చే ఆనందం, ఒకవేళ నమ్మకం ఉన్నా, వచ్చే ఆనందం ఉన్నా అదేంటి? క్షణికం అని చెప్తున్నారు ముందల శ్లోకంలో. ఇదంతా కూడా క్షణికమైన సుఖం. ఈ జీవితం తామరాకుపై కనిపించు నీటి బిందు వంటిది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాదపద్మములను సేవింపు. మరి నిజమైన ఆనందం, నిజమైన సుఖం, దివ్యమైన సుఖం ఎక్కడుంది? శ్రీహరి పాదపద్మముల దగ్గర ఉంది. కాబట్టి మనసుకు చెప్తున్నారు గోవింద దాస్ కవిరాజ గోస్వామి ఏమని, ఈ యొక్క శ్రీహరి పాదపద్మములనే సేవించమని. భగవంతుని గుణగణాలను వినుట, వాటిని కీర్తించుట, నిరంతరము స్మరించుట, స్తుతించుట, భగవంతుని పాదసేవ చేయుట, ఒక దాసునిగా భగవంతుని సేవించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని పూజించుట, స్నేహము చేయుట మరియు భగవంతునికి ఆత్మసమర్పణము చేసుకునుట అను నవవిధ భక్తి మార్గాలలో నిమగ్నం అవ్వాలనేదే ఈ గోవిందదాసు అభిలాష. అతని యొక్క అభిలాష ఏంటి? ఆచార్యుడి యొక్క అభిలాష ఈ నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ, ఈ విధంగా తొమ్మిది రకాలుగా కృష్ణుణ్ణి, హరిని సేవించవచ్చు అన్నమాట. ఈ తొమ్మిది రకాలుగా ఏదో ఒక దాంట్లో ఎప్పుడూ నిరంతరం నేను నిమగ్నం అవ్వాలనేదే ఇక్కడ ఆచార్యుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏమని కోరుకోవాలి? మనం కూడా నిజమైన ఆనందం ఉండాలంటే, నిజమైన ఆనందాన్ని పొందాలంటే, ఈ క్షణిక సుఖం కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలంటే మనం ఏమని కోరుకోవాలి? అంతేనా? మనం కూడా ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా హరిని సేవిస్తూ ఉండాలి. ఎలాగా? సాధు సాంగత్యంలో. ఎవరైతే హరిని ఇప్పటికీ సేవిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం హరిని సేవించే విధానం ఏమిటని తెలుసుకోగలం. అప్పుడే నిజమైన ఆనందం. మరి మనం ఇప్పటివరకు ఏం చేసాం? కొద్దిసేపటి క్రితం దాన్ని ఏమంటారు? సంకీర్తన, హరినామ సంకీర్తన. ఇది కలియుగంలో కృష్ణుని సేవించే మార్గం అన్నమాట. కలియుగంలో భగవంతుడిని, హరిని సేవించే మార్గం ఏమిటంటే హరినామ సంకీర్తన ద్వారా. అది కలియుగే నామరూపే కృష్ణ. కలియుగంలో కృష్ణుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క రూపం ఏమిటంటే నామరూపం, నామంలోనే ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి ఎవరైతే ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే విధంగా కీర్తిస్తూ ఉంటారో ఆ క్షణంలో వాళ్ళు ఎవరితో ఉన్నట్లు? కృష్ణుడితో ఉన్నట్లు. ఎందువలన? కలియుగంలో కృష్ణుడి యొక్క రూపం నామరూపంలో ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి కలియుగంలో చాలా సులభం కృష్ణుడితో ఉండడం. మిగతా యుగాల్లో ఎప్పుడైనా నామంలో కృష్ణుడు ఉంటాడు, కానీ కలియుగంలో ప్రత్యేకించి చాలా ఎక్కువ శక్తి ఇచ్చారు చైతన్య మహాప్రభు ఈ నామానికి. కలియుగంలో ఉన్న బద్ధజీవులు మనం అందరినీ ఉద్ధరింపడం కోసం ఈ నామాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ నామం చేయడానికి ఎవరికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు, ముసలి వాళ్ళ, చిన్నపిల్లల, స్త్రీల, పురుషుల ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కలియుగంలో నామం చేయడం కోసం దానికి చాలామంది అనుకుంటారు మేమందరూ మాంసం తింటున్నామనో, ఏదో రకరకాల అలవాట్లు ఉన్నాయనో భావిస్తూ ఉంటారు. కానీ ఎన్ని అలవాట్లున్నా ఏమున్నా మనం నామం అనేది నిరంతరం చేస్తూ ఉంటే, నామం యొక్క గొప్పతనం ఏమిటంటే నామం చేస్తూ ఉండగా మనలో ఉన్న దురలవాట్లు మనమే వాటిని సహజంగా మనం వదిలేయాలనిపిస్తుంటుంది మనకి. అది నామంలో ఉన్న గొప్పతనం. దీనికి ఒక మంచి ఉదాహరణ ఎవరో మనం శాస్త్రంలో చూసినట్లయితే మనందరికి తెలుసు, జుదాయి మదాయి కాదు జగాయి మదాయి. అది కాకుండా మనకందరికి బాగా ఎప్పుడూ వింటూ ఉంటాం. చెప్పనా మీకు తెలుసు అందరికీ, ఎవరు? వాల్మీకి. తెలీదా? మనందరికీ తెలుసు వాల్మీకి అంతకు ముందర చాలా కిరాతకుడు కదా. కానీ ఎప్పుడైతే నారదులు వారిని కలవటంతో తిరిగి రామ రామ అని నామాన్ని చేయడం ద్వారా అతను ఎలా మహర్షి అయిపోయాడు? మరి ఎలా సాధ్యం? కేవలం నామ యొక్క గొప్పతనం కదా. కాబట్టి ఎవరైతే నామాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడాను ఇంకా మనిషి జీవితంలో పరిపూర్ణత సాధించడం అనే తథ్యం. అది హరినామ సంకీర్తన అంత శక్తివంతమైంది. కలియుగంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువ శక్తివంతమైంది అన్నమాట. కాబట్టి మీ అందరూ కూడాను మేము చేసే విన్నపం ఏంటంటే, దయచేసి మీరు ప్రతినిత్యం హరినామ సంకీర్తన చేయండి, నామాన్ని జపించండి. సరే, మనం ఇప్పుడు ఏం చెప్పుకుందాం? ఇంకా ఇంకేం చెప్పుకుందాం? భగవద్గీత భాగవతం. మీకేమైనా సరే, సాధారణంగా మీకేమైనా ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే అడగండి, లేదంటే నేను చెప్తాను. మరి ఒక ప్రశ్న ఏమిటంటే, సాధారణంగా అందరికీ వచ్చేది ఎప్పుడైతే మమ్మల్ని చూస్తే మేము ఎప్పుడు కూడా హరే కృష్ణ, కృష్ణుడు రాముడు చేస్తూ ఉంటాం. మరి ఎందుకండి కృష్ణుడు రాముడు, మిగతా వాళ్ళకి అసలు కృష్ణుడికి తేడా ఏమిటి, అసలు ఎందుకు కృష్ణుడే మనం చేయాలి అనేది అందరికీ సర్వసాధారణంగా అనిపిస్తూ ఉంటుంది. అడిగే ప్రశ్న ఇది. ఎందుకు ఎవరికైనా తెలుసా? తెలుసా? ఎందువలనంటే కృష్ణుడు మూల పురుషుడు, కృష్ణుడు మూలం, అన్నిటికీ కూడా మూలం. ఎందువలన? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజాహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఈ మోక్ష ఇష్యామి, ఎవరైతే మోక్షం ఇస్తానని శాస్త్రంలో ఎవరు కూడాను ఏ ఇతర దేవతలు కూడా చెప్పరు. ఇక్కడ దేవతలకి దేవుడికి తేడా తెలుసుకోవాలి మొట్టమొదటి మనం భగవంతుడిని అర్థం చేసుకునేటప్పుడు. సర్వసాధారణంగా మనం చూసినట్లయితే బయట అందరూ ఏమంటారంటే, అందరూ కూడా దేవుళ్ళే, అందరూ సమానమే అనే భావన కూడా ఉంటుంది. కానీ కృష్ణుడికి మిగతా వాళ్ళకి తేడా ఏమిటి అంటే, కృష్ణుడే మూలం సృష్టికి. విశ్వరూపాన్ని చూపించింది ఎవరు? కృష్ణుడు. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. మరి ఏ ఇతర దేవతలు ఎవరు కూడాను విశ్వరూపాన్ని ఎవరికి చూపించడం అనేది జరగదు. ఇంకా కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఈ జ్ఞానాన్ని. ఏమని చెప్తున్నాడు? అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అన్నీ కూడా నా నుండే వస్తున్నాయి. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే, ప్రతి ఒక్కటి కూడా నా నుండే వస్తున్నాయి, నేనే సృష్టి స్థితి లయలకి అన్నిటికి కూడా మూలం నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి ఇంకా కృష్ణుడు ఎక్కడుంటాడు? కృష్ణుడు అన్నిటికీ మూలమే. మరి కృష్ణుడు ఉండే స్థానం ఏమిటి? కృష్ణుడు ఉండే ప్రదేశం ఏమిటి? ఎక్కడుంటాడు? వైకుంఠంలో లక్ష్మీనారాయణుడు, సీతారాముడు, సీతారాముల వారు, రాధాకృష్ణుడు, వీళ్ళందరూ వైకుంఠంలో ఉంటారు. ఇంకెక్కడా లేరా? ఇంకెక్కడున్నారు? ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నాడు శ్రీమద్ భాగవతంలో? ఎక్కడైతే తండ్రి అడుగుతారు, ఎవరి ద్వారా నీకు ఈ శక్తి వస్తుంది? హిరణ్యకశిపుడు అడుగుతాడు, అసలు ఎవరి ద్వారా నీకు ఇంత శక్తి వస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నావు అని ప్రహ్లాదుడిని అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు ఏమిటి, నాకు ఎవరి నుంచి అయితే వస్తుందో నీకు కూడా శక్తి అతని నుంచే వస్తుంది, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తారు. ఇంకా మరి అటువంటి భగవంతుడు విష్ణు అంటే, విష్ణు అనగానే కోపం వస్తుంది హిరణ్యకశిపుడికి, విష్ణు పేరే తలవద్దని చెప్తాడు. కాబట్టి ఆ విష్ణువే అన్నిటికీ అందరికీ కూడా మూలం అని చెప్తారు. కాబట్టి మరి ఇంకా కృష్ణుడు ఎక్కడున్నాడు? ప్రతి అణువులో కూడా ఉన్నాడు. అందువల్లనే ఏడి మీ విష్ణువు భగవంతుడు ఈ స్తంభంలో ఉన్నాడు అనగానే, అవును ఉన్నాడు అనగానే అందులోంచి నరసింహస్వామి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు తెలిసింది. కాబట్టి కృష్ణుడు గోలోకంలో ఉన్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడు, మీరు చెప్పినట్లు ప్రతి ఒక్క జీవి హృదయంలో కూడా ఉన్నాడు పరమాత్మ రూపంలో. భగవంతుడు ఈ విధంగా మూడు దశల్లో ఉంటారన్నమాట. మనం ఏ విధంగా, మొట్టమొదటి దశ ఏంటి? మనం ఆత్మ, తర్వాత పరమాత్మ, తర్వాత భగవంతుడు వైకుంఠంలో గోలోక బృందావనంలో ఉండే భగవంతుడు. వదంతి తత్తత్వవిదస్తత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి. అంటే మూడు దశల్లో ఏంటి, బ్రహ్మ అంటే ఆత్మ, పరమాత్మ అంటే మన హృదయంలో ఉండే పరమాత్మ రూపంలో చతుర్భుజ రూపంలో ఉండే భగవానుడు, తర్వాత భగవాన్ అంటే గోలోకంలో వైకుంఠంలో భగవంతుడి యొక్క రూపం అంటే సచ్చిదానంద విగ్రహంతో అక్కడ ఎప్పుడు నిత్యలీలలు అనేవి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది భగవంతుడి యొక్క, భగవంతుడిని మనం సాక్షాత్కారం పొందడానికి మూడు దశలు అన్నమాట. మొట్టమొదట మనం ఆత్మ, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇది తెలుసుకోకపోతే చాలామంది రకరకాల యోగాసనాలు ధ్యానాలు ఇవన్నీ చేస్తారు, కానీ మనం ఆత్మ అనే జ్ఞానాన్ని మనం మొట్టమొదటి ఎప్పుడు మన మనసులో ఉండాలి, అప్పుడే ఆధ్యాత్మిక జీవనం అనేది మొదలైంది. లేదంటే అదంతా కూడా భౌతికంగానే ఉంటుంది. ఏంటి, ఏదో మానసిక శాంతి కోసం రకరకాల ఆసనాలు ఇవన్నీ, కానీ మనం ఆత్మ శరీరం అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం ఎవరం ఎవరం మనం శరీరమా ఆత్మ? మరి శరీరం, శరీరం తాత్కాలికమైంది. ఈ శరీరాన్ని మనం వదిలివేస్తాం. ఏ విధంగా దానికి ఏం చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో? వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ. ఏ విధంగా అయితే మనకు ఒక చొక్కాని ఎప్పుడైతే పనికి రాకుండా పోతుందో దాన్ని వదిలేసి కొత్త చొక్కా కుట్టించుకుంటాం, కొత్త చొక్కా వేసుకోవడం మొదలు పెడతాం. అలాగే ఈ శరీరం ఎప్పుడైతే పనికి రాకుండా పూర్తిగా ముసలై కుంగి కృషించిపోతుందో మన ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ వేరే దేహాన్ని స్వీకరిస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముఖ్యతి. దాన్ని అవసరం లేదు, డిస్టర్బెన్స్ ఇదంతా అంటే అందరూ విని వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎటువంటి. కాబట్టి ఎవరైతే నేను ఆత్మని, మనకి చావు అనేది లేదు, మనం ఎందుకని బాధకు గురవుతున్నాం, ఎందుకని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం అంటే నేను చనిపోతే మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినట్టు ఇంకా నేను మిగలను అనేదే బాధ మొట్టమొదటి జీవుడికి. కానీ మనం శాశ్వతమైన వాళ్ళం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అందులో దుఃఖం లేదు. దేహినోస్మిని యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముఖ్యతి. ధీరుడు ఎవరైతే ఉంటారో దానికి కలత చెందడు, బాధపడడు. దేనికి? ఈ శరీరం వదిలేసి వేరే శరీరం ఆత్మ తీసుకోవడంలో అంటే మనం గ్రహించడంలో అందులో బాధపడే విషయం ఏమీ లేదు. ఇంకా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఈ యొక్క భౌతిక సంసారం నుండి బయటపడాలంటే ఈ యొక్క శరీరాన్ని తిరిగి తిరిగి గ్రహించడం, జన్మ మృత్యు జరా వ్యాధి అంటే ప్రతి ఒక్క పుట్టిన ప్రతి జీవుడికి ఈ నాలుగు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం. భౌతిక సంసారంలో ప్రతి జీవికి కూడాను దుఃఖానికి కారకం ఏమిటవి నాలుగు ఏమిటి? జన్మ, జన్మించడం దుఃఖమే తెలుసా మీకు ఈ విషయం? మనం జన్మెత్తడం అనేది దుఃఖంతో కూడుకున్నది, ఈ విషయం తెలుసా? అవునా కాదా? దుఃఖమేనంటారా? సాధారణంగా ఎవరైనా కొత్తగా జన్మించడం అంటే చాలా ఆనందకరమైంది కదండి, అందులో దుఃఖమేముంది అనిపిస్తుంది? కాదు, జన్మించడం కూడా దుఃఖం. ఏ విధంగా అంటే మీరు ఎవరైనా డాక్టర్ని అడిగినట్లయితే 9 నెలలు గర్భంలో, తల్లి గర్భంలో ఉండడం అంటే అక్కడ అనేక రకాల క్రిములు కొడుతూ ఉంటాయి చిన్న ఆ పిల్లాడిని, పసిబిడ్డని. ఇంకా తను విసర్జించిన ఏంటి మలమూత్రాల్లోనే ఎప్పుడు అక్కడే ఉండాలి. అంత ఈ విధంగా అక్కడే చీము నెత్తురు, తల్లి ఏదైనా వేడిగా తీసుకున్నా కానీ బిడ్డకు కూడా వేడి, చల్లదనం తీసుకుంటే చల్లదనం, వీటన్నిటిని ఎప్పుడూ మనం అనుభవిస్తూనే ఉండాలి. ఇది దుఃఖమే జన్మ. మృత్యు, మృత్యు అందరికీ దుఃఖమే. ఎవరు కూడా ఈ శరీరాన్ని వదిలేసి ఈ భౌతిక సంసారాన్ని, ఇంటిని, వాకిల్ని, భార్యని, బిడ్డని వదిలేయాలని ఎవరు కూడా అనుకోరు కదా. కాబట్టి మృత్యు దుఃఖంతో కూడుకున్నదే. జన్మ మృత్యు జర, జర అంటే ముసలితనం. ముసలితనం ఎవరికైనా ఇష్టమా? ఎవరైనా ఇష్టపడతారా ముసలితనాన్ని? ఇష్టపడరు. అందువలన మనం ఏం చేస్తాం? రంగేసుకుంటాం కదా. ఎందుకని? యవ్వనంగా ఉండాలనుకుంటాం. వ్యాధి, వ్యాధి అంటే రోగం. రోగం ఎవరికి అవసరం? ఎవరికీ అవసరం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ నాలుగు దుఃఖాన్ని మనకి దుఃఖానికి కారకాలు అని. కాబట్టి ఈ యొక్క భౌతిక సంసారంలో ఉన్నంతకాలం ఈ నాలుగు అనుభవించాల్సింది. ఎక్కడి నుంచి? బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఇవన్నీ అందరికీ ఉన్నాయి. ఆ బ్రహ్మ బోనా లోక పునరావృత్తి నోర్జున, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు పునరావృత్తి, తిరిగి పుట్టడం, జన్మించడం, మళ్ళీ మరణించడం, పుట్టడం అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంది. దానివల్ల దుఃఖం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మరి ఈ దుఃఖం నుండి బయటపడాలంటే ఏమి చేయాలి? కృష్ణుడు చివరిగా చెప్తున్నాడు 18వ అధ్యాయంలో సారాంశం, భగవద్గీత సారాంశం. ఎవరికైనా తెలుసా ఈ శ్లోకం? నేను చెప్పాను ఇప్పటికే, ఇప్పుడే చెప్పాను. ఏమని
చెప్తా?
సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. మాసుచ అంటే భయపడొద్దు, భయపడకండి. ఎందుకు భయపడొద్దు? సర్వధర్మాన్, మిగతావన్నీ కూడా, ఈ జ్ఞానయోగ, అష్టాంగయోగ, ఇవన్నీ, ఇంకా జ్ఞానకాండ, కర్మకాండ, ఇవన్నీ ఏదైతే ధర్మాలు కానీ ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ మనం వదిలేస్తే, నా యొక్క స్త్రీ ధర్మం లేదా పురుషుడి ధర్మం లేదా భారతీయ ధర్మం అనో లేదా ఈ యొక్క వంశధర్మం అని కులధర్మం అని ఇవన్నీ వదిలేసిన సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ, నాకు శరణాగతి పొందితే అహం త్వాం, నేను నీ యొక్క సర్వపాపేభ్యో. ఒకవేళ ఇవన్నీ చేయడం వలన, ఇవన్నీ వదిలేయడం వలన నాకు పాపం చుట్టుకుంటుంది ఏదని అనుకున్నా, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, ఇవన్నీ తీసేసి మోక్షాన్ని కూడా నీకు ఇస్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు. మోక్షం ఇవ్వడం అంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటి? జన్మ లేకుండా ఉండడం. ఇంకా సన్నిధిలో, హరిసన్నిధిలో, హరిసన్నిధిలో ఉండి సేవ చేస్తూ ఉండడం. ముక్తిర్హిత్వ అన్యత్ర స్వరూపేణ వ్యవస్థితి. స్వరూపం అంటే మనందరికీ కూడా ఒక స్వరూపం అనేది ఉంది భగవంతుడి దగ్గర వైకుంఠంలో. అర్థమవుతుందా? అక్కడ ఈ జన్మ మృత్యు జరావేది ఉండదు అక్కడ ఉండే దేహానికి. అది సచ్చిదానంద విగ్రహం, భగవంతుడికి సచ్చిదానంద విగ్రహం, అలాగే మంది కూడా సచ్చిదానంద విగ్రహం అయి ఉంటుంది. అక్కడ నిత్యం యవ్వనంతో నడకే నాట్యం, అక్కడ నడుస్తుంటే అది నాట్యంలాగా ఉంటుంది, పలుకే గానం. అక్కడంతా కూడా అంత ఆనందమయంగా ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా. అటువంటి ప్రదేశం పేరే ఏమంటారు దాన్ని తెలుసా? వృందావనం, గోలోక వృందావనం, వైకుంఠం, వైకుంఠధామం. అది హరిసన్నిధి అంటే వైకుంఠధామం, గోలోక వృందావనం. ఎవరికి ఎటువంటి ఆకర్షణ ఉంటే, మీకు లక్ష్మీనారాయణుల పట్ల ఆకర్షణ ఉంటే వైకుంఠం వెళ్తారు, కృష్ణుడి పట్ల ఆకర్షణ ఉంటే గోలోక వృందావనం వెళ్తారు. ఇవన్నీ కూడా వైకుంఠధామాలే. ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి వచ్చే ప్రదేశం కాదు అవి. దానికి వెళ్ళడానికి మార్గం ఏమిటి? కలియుగంలో హరినామం చేయడం. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, ఇవన్నీ వదిలేసి నన్ను ఒక్కడనే శరణాగతి పొందు అని. మరి మనం ఏమనుకున్నాం? మొట్టమొదటి ప్రశ్న మనం దేని గురించి చర్చిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ? మొట్టమొదటి చెప్పాను నేను, మీకు గుర్తుందా? చెప్పండి, మొట్టమొదటి ఏమని చెప్పాను? సర్వసాధారణంగా ఉండే ప్రశ్న ఒకటి ఉంది అని చెప్పాను. ఏంటది? నవవేద భక్తి అది అయిపోయింది. అది స్లో మనం వైష్ణవ గీతం పడడం తర్వాత
మనం ఏం చేయాలి
కాదు, గుర్తుందా? మీరు చెప్తారా? మీరు మొదటి నుంచి ఉన్నారు నేను చెప్పినప్పుడు. ఇక్కడ మొట్టమొదట మనం ఏం మొదలు పెట్టామంటే, కృష్ణుడినే ఎందుకు శరణాగతి పొందాలి, ఇది మనం మొదలుపెట్టింది, గుర్తుందా? అదేనా? మరి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ మాం ఏకం. ఏకం అంటే ఏంటండి? ఏక అంటే ఒకటే. ఎవరది? కృష్ణ భగవానుడు. లేదా కృష్ణ భగవానుడికి కృష్ణుడి యొక్క అవతారాలైన నృసింహ, రామ ఇవేమీ వ్యత్యాసం ఏమి లేవు, అవన్నీ కూడా ఆయనే. కాబట్టి అతన్నే మనం శరణాగతి పొందాలి అని చెప్తున్నాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటండి? మనం సర్వసాధారణంగా ఏదైనా యజ్ఞం లేదా ఇంట్లో పూజ చేసినప్పుడు వినాయకుడికి, రకరకాలుగా సరస్వతికి, శివుడికి, ఇట్లా ఇతర దేవతలందరినీ కూడా మనం పూజిస్తూ ఉన్నాం. వాళ్ళకి పూజా విధానాలు అనేవి ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. మరి వాళ్ళని మనం ఏం చేయాలండి? వాళ్ళని పూజించాలా లేదా? చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది? చేయాలంటారా వద్దంటారా వాళ్ళకి? అందుకని చేయక్కర్లేదు, అందరూ ఏకీభవిస్తారా దీనికి? అవును 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 చెప్పండి చెప్పండి. అవును 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 అవును. ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఇక్కడ అది మన ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కృష్ణుడు అన్నిటికీ మూలం. మనం ఏమని చెప్తున్నాం? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నన్నే శరణాగతి పొందండి, ఇంక మీకు ఏమీ అవసరం లేదు అని చెప్తున్నాడు కదా. మరి మిగతా వాళ్ళందరినీ మనం పూజిస్తూ ఉన్నాం కదండి, ఇప్పుడు వాళ్ళని వదిలేయాలా? వదిలేస్తే ఏమవుతుంది? అసలు వదిలేయొచ్చా? వాళ్ళని ఏ విధంగా మనం పరిగణించాలి? వాళ్ళని ఏ విధంగా మనం గౌరవించాలి? వాళ్ళని ఏ విధంగా పూజించాలి? పూజించవచ్చా కూడదా? పూజించవచ్చు. మరి అలాంటప్పుడు కృష్ణుడు చెప్పిన సర్వధర్మాన్ని పరిధి మామేకం అంటే ఇంకా ఏకం చాలు అని చెప్తున్నాడు కదా, మరి మిగతా వాళ్ళ అవసరం ఏముంది? అది ఇక్కడ అర్థం ఏమిటంటే కృష్ణుడు చెప్పేది, ఎప్పుడైతే నన్ను శరణాగతి పొందావో నువ్వు ఇంకా ఏమీ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పటివరకు మనం అనుకుంటాం కొన్నిసార్లు, నేను ఇప్పటివరకు శివుడిని పూజిస్తున్నాను లేదా వినాయకుడిని పూజిస్తున్నాను ఏమవుతుందని, ఏమీ కాదు. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడండి, మన్మోహన్ సింగ్, ఇంకెవరో అనుకోండి, అతను నీకు మీకు స్నేహితుడు అనుకోండి. మీరు ప్రధానమంత్రి కలవడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో అనేక మంది కనిపిస్తూ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్, లాయరు, లేదా అక్కడ ఉన్న సెక్రటరీ, గుమస్తాలు, వీళ్ళందరినీ మీరు కించపరుస్తారా? అలా ఏం చూడరు కదా. సాధారణంగా పెద్దగా పట్టించుకోం, అలానే అగౌరవంగా వాళ్ళని చూడం. ఇక్కడ కూడా అంతే. ఎవరిని? వినాయకుడు, శివుడు, వీళ్ళందరినీ భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడు వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఏంటో డిపార్ట్మెంట్లు, చదువు డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? విద్య, సరస్వతి. వినాయకుడు విజ్ఞానం. ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు మీకు తెలిసినవి చెప్పండి కొన్ని. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, దేవతలందరికి కూడా రాజు. ఇంకా శివుడు లయం, ప్రళయం, లయకారకుడు. మరి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా పోస్టులు అన్నమాట. అందుకే మనం కృష్ణుని చూసినట్లయితే కృష్ణుడు ఎప్పుడు కూడా తన యొక్క వేణువుతోటి వేణువు మీద ఆడుతూ పాడుతూ ఉంటాడు. అతనికి ఏమి పోస్టులు లేవు. అతను అన్ని అందరికి ఇచ్చేసి ఏదైనా ఒక ఇంటి యజమాని ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు విలాసంగా ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ రకరకాల బాధ్యతలు అప్పగిస్తాడు అన్నమాట. ఆ విధంగా కృష్ణుడు, కృష్ణుడు మిగతా సృష్టిలో జరిగే కార్యమన్నీ బ్రహ్మ ఇట్లా వీళ్ళందరికీ ఇచ్చాడు. తను కూడా తను స్వయంగా తీసుకోలేదు. విష్ణువు స్వయంగా కృష్ణుడు కాదు, తన యొక్క అంశం అన్నమాట, తన యొక్క అవతారం లాగా వచ్చి అది స్థితి అంటే సృష్టిని సాగిస్తున్నాడు. కానీ ఎప్పుడు తానెప్పుడు గోలోక వృందావనంలో ఉండి తన యొక్క లీలలు సాగిస్తూనే ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఇతర దేవతల్ని ఎప్పుడు కూడా కించపరచడం అనేది జరగకుండా వాళ్ళని ఎప్పుడు గౌరవ భావం ఉండాలి. కానీ మనలో ప్రత్యేకించి వాళ్ళని మనం పూజించవలసిన పని లేదు. కానీ వాళ్ళ అందరి పట్ల గౌరవం ఉండాలి. ఎందువల్ల ఉండాలి గౌరవం? వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులు కాబట్టి గౌరవం అనేది ఉండాలి. కానీ అలా అని మనం ప్రత్యేకించి వాళ్ళని పూజించవలసిన అవసరం అనేది లేదు. ఎందువలన కృష్ణుడు చెప్తున్నాడు, మామేకం, నన్ను ఒక్కడిని శరణాగతి పొందితే చాలు. కాబట్టి మరి మనం నిత్యం ఎవరిని పూజించాలి? ఎవరిని పూజిస్తే సరిపోతుంది? కేవలం కృష్ణుని పూజిస్తే సరిపోతుంది, ఇంక ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు. ఇంకా కలియుగంలో మనకి చాలా చాలా దూరం వెళ్ళే స్థితి ఉండకపోవచ్చు, మన దగ్గర ధనం లేకపోవచ్చు, మనకి ఒంట్లో శక్తి లేకపోవచ్చు. అందువల్లనే కలియుగంలో ఏమిటి కృష్ణుని పొందడానికి మార్గం అంటే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరణ్యత. ఇప్పుడు మనం యజ్ఞయాగాదులు చేయడానికో తపస్సు చేయడానికో మనకంత శక్తి లేదు. మనస్సుని కేంద్రీకరించి బుద్ధిని మనసుని లగ్నం చేయగలిగే శక్తి లేదు, నిగ్రహించగలిగే శక్తి అంత లేదు. ఇంకా మన దగ్గర అంత ధనం లేదు యజ్ఞం చేయడానికి. విగ్రహారాధన చేయడానికి మన దగ్గర అంత విగ్రహారాధనకి ఎన్నో కావాలి, పూలు పళ్ళు అనేకమైన వస్తువులు ప్రతినిత్యం. మరి అవన్నిటికీ శక్తి లేదు కలియుగంలో. సాధారణంగా ఎవరో కొంతమందికి ఉండొచ్చు, కానీ అది కూడా ఉన్నా శుద్ధమైనవి దొరకాలి మనకి. యజ్ఞం చేయాలన్న ఇవన్నీ శుద్ధమైన సమిధులు, శుద్ధమైనవి ఉండాలి యజ్ఞం చేయడానికి, విగ్రహారాధన అవి దొరకవు. మరి అందువలనే కలియుగంలో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యద. కలియుగంలో మార్గం ఏమిటంటే హరినామమే, కేవలం హరినామం చేయడం ద్వారా భగవంతుని మనం చేరుకోగలం, కృష్ణ ప్రేమని పొందగలం. ఇంకా అత్యున్నతమైనది కృష్ణ ప్రేమ అనేది మిగతా యుగాల్లో లేదు. లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళగలమేమో, సీతారాముల దగ్గరికి వెళ్ళగలం, కానీ కృష్ణుడు గోలోక బృందావనం చేరుకోవడం అనేది చాలా అరుదు. బ్రహ్మ యొక్క ఒక రోజులో అనేక యుగాలు ఉంటాయి అన్నమాట, అనేక సార్లు ఈ నాలుగు యుగాల చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అందులో అంటే 14 మంది మనువులు వస్తారు, ఒక్కొక్క మనువుకి 71 యుగ చక్రాలు తిరుగుతూ ఉంటాయి బ్రహ్మ యొక్క ఒక రోజులో. అలాంటిది ఇప్పుడున్న మనువు బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకే ఒకసారి కృష్ణుడు వస్తాడు, గోలోక బృందావనం నుంచి వచ్చే కృష్ణుడు. అది ఈ యొక్క చక్రంలో మనం ఉన్నాం, అది మన అదృష్టం. ఆ విధంగా కృష్ణ ప్రేమని పొందడం అనేది, ఇక్కడ కృష్ణ ప్రేమ అంటే కృష్ణుడితో అతి సన్నిహితంగా ఉండగలిగే సంబంధం అనేది మనకు ఏర్పడుతుంది ఈ హరినామం చేయడం ద్వారా. ఏమిటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని జపించడం. ఇందులో ఏమి ఖర్చు లేదు, మనకి ఏదో సమిధిలో ఏం పెద్ద ధనమో లేదా ఇంకే పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఈ నామాన్ని మనం జపించవచ్చు. దీంట్లో ఏమైనా ఖర్చు ఉందా? ఇంకా ఏమైనా నియమాలు ఉన్నాయా? లేవు. కానీ నియమాలు లేకపోయినప్పటికీ ఎవరైతే 4 నియమాలు ఉంటాయి, ఈ 4 నియమాలను పాటిస్తూ ఇంకా నామం చేస్తే చాలా త్వరగా కృష్ణ ప్రేమను త్వరగా పొందగలరు. ఏమిటా 4 నియమాలు? మాంసభక్షణ చేయరాదు, మద్యం సేవించరాదు, అక్రమ సంబంధాలు కలిగి ఉండరాదు, జూదం ఆడరాదు. ఈ 4 నియమాలను పాటిస్తూ చేయగలిగితే ఇంకా త్వరగా మనం నామంలో రుచి అనేది త్వరగా వస్తుంది, త్వరగా కృష్ణ ప్రేమని పొందగలం. ఒకవేళ అవి చేయగలిగే శక్తి లేకపోయినా నామం చేయడం మొదలు పెడితే మనం మొట్టమొదటిలో అనుకున్నాం ఏమిటి, నామం చేయగా శక్తి వస్తుంది, వాటన్నింటినీ కూడా వదిలేయగలిగే శక్తి మనకు వస్తుంది. ఇవన్నీ కూడాను కలి ఉండే ప్రదేశాలు ఈ 4. ఎక్కడ జూదం ఉంటుందో, ఎక్కడ వ్యభిచారం ఉంటుందో, అక్రమ సంబంధాలు, ఎక్కడ మాంసభక్షణం జరుగుతుంటుందో, ఎక్కడ మద్యం సేవించడం అనేది ఉంటుందో, అక్కడ కలిపురుషుడు ఉంటాడనమాట. కాబట్టి కలిపురుషుడిని దూరంగా ఉంచాలి. దూరంగా ఉండాలంటే వాటి నుండి మనం దూరంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా అరుదుగా కనిపిస్తారు మాంసం తిన్న వాళ్ళు కదా, మద్యం సేవించిన వాళ్ళు ఇప్పటికీ కొద్దిగా గొప్ప ఉన్నారు, కానీ రోజు రోజుకి వాటి సంఖ్య పెరిగిపోతుంది కలియుగంలో. శాస్త్రం ఏమని చెప్తుందంటే కలియుగం ప్రతిరోజు కూడా ధర్మం అనేది క్షీణిస్తూ ఉంది, రోజు గడిచే కొద్దీ ధర్మం క్షీణిస్తూ ఉంటుంది కలియుగంలో. చివరికి కలికి అవతారం వస్తుంది, చివరికి కలియుగం అంతంలో, అప్పటికి దాదాపుగా ధర్మం అనేది ఉండదు. కొన్ని వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ధర్మంగా ఉండేవాళ్ళు అప్పుడు. ఇంకా కలియుగం చాలామంది ఈ రోజుల్లో చెప్తున్నారు ఏంటి కలియుగం అంతం వస్తుందని, కానీ నిజానికి శాస్త్రం ప్రకారం మొత్తం కలియుగం 432,000 సంవత్సరాలు, అంటే 432,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పటికి ఎంతకాలం అయింది కలియుగం ఎవరికైనా తెలుసా? 5,000 సంవత్సరాలు పూర్తయింది కలియుగం. అంటే ఇంకా ఎంత ఉంది? ఇంకా 427,000 సంవత్సరాలు మిగిలి ఉంది. అంటే ఇంకా చాలా ఉంది కలియుగం, ఇప్పుడే కాల పూర్తి అవ్వాల. అప్పటికి శాస్త్రం ఏమని చెప్తుంది, 21 సంవత్సరాలు ఎవరికైతే వస్తుందో వ్యక్తికి అతను బాగా పండు ముసలివాడిలాగా అవుతాడు అనమాట. అప్పటికి మనం ఇప్పుడే చూడొచ్చు రాను రాను ఏంటి, ఆయుర్దాయం క్షీణిస్తూ ఉంది మనిషి యొక్క ఆయు పరిమితి కదా. ప్రతిరోజు పూర్వం 100 సంవత్సరాలు, ఇప్పుడు 90, 80, 70 ఇలా తగ్గుతూ ఉంటుంది. ఇంకా పోను కలియుగాంతం. కాబట్టి మనకి మార్గం ఏమిటి, మనం కృష్ణ ప్రేమను పొందడానికి మార్గం ఏమిటి, హరినామ సంకీర్తన. మరి ఇప్పుడు అర్థమైందా, ఎవరికైనా సందేహం ఉందా ఇందులో ఏమిటి, కృష్ణుడినే ఎందుకు సేవించాలి, ఇతరులను సేవించవచ్చా, సేవించవసరం లేదా, కృష్ణుని సేవిస్తే సరిపోతుంది కదా అంటున్నారంటే మీకు అర్థమవుతుందా. మరి అదే మరి ఇప్పుడు ఇక్కడ మనం చర్చిస్తుంది అంటున్నారు కదా అని కాదు, మీకు ఇందులో ఏమైనా సందేహం ఉందా. సందేహం లేదు కదా. ఇంకొకటి, భయపడాల్సిన పని లేదు. చాలామందికి భయం వస్తుంది. ఏమిటి, ఇప్పుడు నుంచి ఇప్పటివరకు మనం వినాయకుడిని సేవించాం లేదా దుర్గని సేవించాం, నేను రేపటి నుంచి శుక్రవారం దుర్గకు దగ్గరికి వెళ్ళకపోతే ఆమె మన మీద కోపిస్తుందేమో అని. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆర్డరే, ప్రధానమంత్రి మనకి మిత్రుడైనప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయగలరా, మనల్ని చేయగలరా. అలాగే మరి కృష్ణుడే, మనం నేరుగా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం, కృష్ణుని సేవిస్తున్నాం, మరి మిగతా వాళ్ళు ఏమైనా చేస్తారా మనల్ని, ఏమీ కాదు. ఇంకా ఒకటి, ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో వాళ్ళందరూ ఆనందిస్తారు. ఎందువలన, ఇప్పటి వరకు ఈ జీవి నేనే అన్ని మూలం అనుకుంటున్నాడు, పిచ్చివాడు మూర్ఖుడు తెలియదు వీడికి, శివుడు కానీ బ్రహ్మ పార్వతి వీళ్ళందరికీ తెలుసు కృష్ణుడే మూలం అని. కానీ మనకు తెలియకుండా వాళ్లే మూలం, అందరూ ఒకటే అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడే మూలం అని తెలుసుకొని కృష్ణుడి దగ్గరికి చేరుకోగానే ఈ దేవతలందరూ కూడా చాలా ఆనందిస్తారు. అందువల్లనే ఎవరైతే వైకుంఠం వెళ్ళే జీవులు ఉంటారో వాళ్ళందరినీ దేవతలందరూ కూడా పూజిస్తారంట. ఎందువల్లంటే కృష్ణుని చేరుకోవడం అంత అరుదనమాట. కృష్ణుడే మూలం అని బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వం అని తెలుసుకోగలిగే మహాత్ముడు చాలా అరుదు, సుదుర్లభం అని చెప్తుంది శాస్త్రం. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నేనే అన్నిటికీ మూలం అని తెలుసుకోగలిగే వ్యక్తి చాలా అరుదు. అతను ఏమంటున్నాడు కృష్ణుడు, సమహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ముడు, అతని మహాత్ముడు అంటున్నాడు. చాలా గొప్ప ఆత్మ. మహాత్మ అంటే ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకున్నారో అతనే మహాత్ముడు. అర్థమవుతుందా. కాబట్టి దేవతలందరూ కూడా ఇక్కడ వీళ్ళని పూజిస్తారు. ఎవరైతే కృష్ణ భక్తి, శుద్ధ భక్తి చేస్తే, శుద్ధ భక్తి అంటే ఇంకా ఎవ్వరూ లేకుండా కేవలం కృష్ణుడే తన జీవితంగా నిరంతరం ఎటువంటి సహాయం కావాల్సిన, ఎటువంటి కష్టం వచ్చినా తను తలుచుకునేది ఎవరిని, కృష్ణుణ్ణే. కాబట్టి ఇందులో భయపడాల్సిన పని లేదు, మనం ఏమీ కాదు. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఏమన్నాడు, మా సుచహ భయపడొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం ఎవరిని సేవించాలి, ఎటువంటి నిర్భయంగా కృష్ణుడిని సేవించాలి, లేదా రాముణ్ణి లేదా లక్ష్మీనారాయణుని, ఇవన్నీ కూడా కృష్ణుడు, కృష్ణుడి యొక్క అవతారాలే, ఏమి భేదం లేదు. మరి ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా మనకి, లేదు. కృష్ణుడే చెప్తున్నాడు భయపడొద్దు భయపడొద్దు అని. మా సుచహ అంటే అర్థం అదే. మీరు శ్రీరంగం వెళ్ళారా ఎవరైనా, శ్రీరంగం కాదు కంచి, కంచి వెళ్ళారా, కంచి వరదరాజు చూసారా, అక్కడ వరదరాజు చేతిలో ఏమని రాసి ఉంటుంది తెలుసా మీకు, మా సుచహ అని రాసి ఉంటుంది, భయపడొద్దు అని. ఎందుకంటే కృష్ణుడు తన యొక్క అనుగ్రహం ఇస్తున్నాడు. కృష్ణుడు ఎవరైతే శరణాగతి పొందున్నారో వాళ్ళకి ఎటువంటి భయం లేదు, అభయుడైపోతాడు అనమాట ఎవరైతే కృష్ణుని శరణాగతి పొందారో. ఇంకా దేని నుంచి భయపడాల్సిన పని లేదు, ఎందువల్ల అతనే అన్నిటికీ మూలం. చాలామంది బయట ఈ రోజుల్లో చెప్తుంటారు, ఏమిటి ఇది హిందూ మతం అంటారు. అసలు నిజానికి ఇది హిందూ మతమే కాదు, దీన్ని సనాతన ధర్మం అంటారు. ఏదైతే ఉందో ఇది ఆది అంతం లేనిది, ఇది హిందూ మతం అసలు కాదు. హిందూ అనే పదం శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. తెలుసా మీకు ఈ విషయం, తెలియదు. మనందరం హిందువులం హిందువులం అనుకుంటూ ఉంటాం. హిందూ అనే పదం శాస్త్రంలో లేదు. దీన్ని ఏమంటారు, సనాతన ధర్మం. సనాతన అంటే ఆది అంతం లేనిది అని రామానుజాచార్యులు వారు దీనికి అర్థం ఇచ్చారు. రామానుజాచార్యులు ఆది అంతం లేనటువంటి ధర్మం అంటే జీవులు ఎంతకాలం అయితే ఉన్నాయో, సృష్టి ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ ధర్మం ఉంది. వాళ్ళు ఏమంటారు, అనేక మంది ఇంతమంది దేవుళ్ళ, అసలు ఇంతమంది దేవుళ్ళు ఉంటారా, దేవుడు ఒక్కడే కదా, కాబట్టి మీదంతా కూడా బూటకమే, మీకేమి సరిగ్గా జ్ఞానం లేదు అని. అర్థమవుతుందా అంటారా? ఈ విధంగా చాలామంది అంటూ ఉంటారు. మరి అది నిజమేనా? ఏమంటారు, ఇదంతా నిజమైన ధర్మం కాదు అంటుంటారు కదా. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారంటారు? అంటున్నారు కదా, కాదు, మనం శాస్త్రం మనకి ప్రమాణం. ఎందువల్ల ప్రమాణం? అదంతా కూడా ఋషులు మునులు వాళ్ళందరూ శాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి కృష్ణుని సాక్షాత్కారం పొందారు. రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, అన్నమాచార్య, రామదాసు వీళ్ళందరూ కూడా కృష్ణుని దర్శించారు, రాముని దర్శించారు. వాళ్ళందరూ వాళ్ళు సాధన చేయడం ద్వారా భగవంతుడిని చూశారు. అన్నిటికీ మూలమైన కృష్ణుణ్ణి గజేంద్ర మోక్షం మనం చూస్తాం. అనాది అన్నిటికీ మూలమైన వాడు ఎవరున్నారు నన్ను రక్షించాలంటే వచ్చేది ఎవరు? విష్ణుమూర్తి. అంటున్నారు కదా, కాదు, మనం శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే శాస్త్రం మనకి ప్రమాణం. శాస్త్రం తల్లి లాంటిది, తండ్రిని జీవిస్తుంది. కాబట్టి శాస్త్రంలో అనాది కాలంగా ఉన్న ఈ శాస్త్రాలు కూడా, దీనికి కూడా ఆది అనేది లేదు. ఇది కృష్ణుడు స్వయంగా ఇచ్చాడు మొట్టమొదట జ్ఞానం. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి వస్తాడో అప్పుడు బ్రహ్మకి జ్ఞానం మొదట వస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి, ఇప్పుడు భార్య కనుక. ఈ విధంగా నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి కలియుగంలో, అది వేరే విషయం. అయితే ఇదంతా కూడా మనం శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం చాలామంది చెప్తున్నట్లుగా ఇదంతా కూడా అనేక మంది దేవుళ్ళు ఉండడం అనేది నిజమా? అందరూ దేవుళ్ళేనా? కాదు. అది ఆ జ్ఞానం అనేది మనకి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అందరూ ఏమనుకుంటాం, మనం బయట అందరూ దేవుళ్ళే, అందరూ సమానమే, ఎక్కడైనా ఒకటే అని. మరి వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఇంతమంది దేవుళ్ళు ఉండడం ఏంటి, ఇదంతా నిజమైన ధర్మం కాదు, అసలు నిజమైన మతమే కాదు, ఇది ఏదో పిచ్చోళ్ళు, లేదా ఇదంతా ఇంకా ఏమని చెప్తారు, సాతానులు, వీళ్ళందరూ కూడా సాతాన్ని పూజిస్తున్నారు అంటూ ఉంటారు కదా. కాబట్టి అదంతా కూడా నిజమైంది కాదు. ఇది సత్యం ఏమిటి, కృష్ణుడే అందరికీ మూలం, మిగతా అందరూ కూడా మమై వంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశాలు, నా యొక్క సేవకులే అని చెప్తున్నాడు కృష్ణుడు. మిగతా అన్ని జీవులందరూ కూడాను, మనందరూ కూడా జీవులే, దేవతలు కూడా జీవులే. కాకపోతే మనకంటే ఎక్కువ పుణ్యాత్ములు కనుక వాళ్ళకి దేవతల పొజిషన్ వచ్చింది. ఉన్నవాళ్ళలో తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్కూల్లో మాస్టరు విద్యార్థుల్లో తెలివైన వాడిని లీడర్గా పెడతారు. సాధారణం ఇది కదా. ఎందువలన, మిగతా వాళ్ళని సరైన మార్గంలో నడపగలరు కాబట్టి. అదేవిధంగా సృష్టిలో ఎవరైతే పుణ్యాత్ములైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దేవతల యొక్క స్థానాలు అనేవి వస్తాయి. అందువలన ఎవరైతే ఇక్కడ ఈ కర్మభూమి అంటారు భూమిని, ఇక్కడ ఎవరైతే పుణ్యం చేస్తూ ఉంటారో వీళ్ళందరూ ఏమవుతారు, స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ భోగాలను అనుభవిస్తారు. అందువల్లనే ఈ పాపం పుణ్యం నుండి బయటపడడానికి కృష్ణుని సేవించాలి. కృష్ణుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి పాపం పుణ్యం రెండు ఉండవు. కష్టం కదండి పుణ్యం లేకపోతే, పుణ్యం ఉంటే మంచిదని అనుకుంటాం మనం. కానీ పుణ్యం వలన భోగాలు అనుభవించి తిరిగి పడిపోవాలి కదా, స్వర్గం వెళ్ళి తిరిగి భూమి మీదకి రావాలి. కానీ కృష్ణుని ఎప్పుడైతే సేవిస్తున్నామో వైకుంఠం వెళ్తాం, ఇంక తిరిగి రాము. యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎక్కడికైతే వెళితే తిరిగి రాము, ఆ ప్రదేశం నాది అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనకి పాపం పుణ్యం అవసరమా? అవసరం లేదు. మరి ఏం కావాలి, ఉండడానికి ఏం చేయాలి మరి మార్గం? హరినామ సంకీర్తన, కృష్ణుని సేవ, కృష్ణుడి సేవ కావాలి. కృష్ణుడి సేవ నేరుగా దొరుకుతుందా మనకి? దొరకదు. ఎలా దొరుకుతుంది? భక్త్యా మాం అభిజానాతి, నన్ను భక్తి ద్వారా అర్థం చేసుకోగలరు. భక్తి ఎవరి దగ్గర ఉంది? భక్తి కృష్ణుడి దగ్గర ఉందా? భక్తి భక్తుల దగ్గర ఉంటుంది. భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలమని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఆ భక్తుల్ని మనం ఆశ్రయించాలి. ఎవరైతే ముందుగా కృష్ణుడిని చూసి దర్శించున్నారో, అన్నమాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళకి శిష్యులు, శిష్యులకు శిష్యులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రపంచం అంతా విష్ణు భక్తులు, వైష్ణవులు, వాళ్ళ ద్వారా మనకి తిరిగి మనం కృష్ణుడిని చేరుకోగలం. భక్త్యా మాం అభిజానాతి. కాబట్టి అది మార్గం. కృష్ణుని చేరుకోవడానికి. మరి మనం తక్షణం మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? హరినామ సంకీర్తన. ఏమిటి మరి, ఏం మంత్రం చేయాలి, జపించాల్సింది ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది మనం జపించాల్సింది. ఇందులో ఏమైనా కష్టం ఉందా? చాలా సులభం. ఇదేమిటి ఎలా చేయాలంటే, దీనికి నియమాలు ఏమి లేవు, ప్లస్ దాన్ని జపించి మనం వినాలి అంతేగాని, ఊరికే నోరు కదుపుతూ ఉంది మన మనసు ఎటో వెళ్తుంది కాదు, దాన్ని మనస్సుని వినడంలో లగ్నం చేయాలి చెవుల ద్వారా. నామాన్ని వినాలి మనం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది దీన్ని సంకీర్తన యజ్ఞం అంటారు. ప్రతి యుగంలోనే యజ్ఞం చేయాలి, కలియుగంలో సంకీర్తన యజ్ఞం. ఎవరైతే చేస్తారో యజ్ఞం చేసిన వాళ్ళు, అసలైన యజ్ఞం అన్నమాట. అంతేగాని ఒక 10,000 20,000 ఇచ్చి ఇంట్లో పొగసూరి ఇలాగ ఒక యజ్ఞం చేయించడం లేదా ఇంకేదో చేస్తే మనకంతా మంచి జరుగుతుందంటే దానివల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఎవరైతే ఈ హరినామం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇహం పరం భౌతిక సంసారంలో కావాల్సినవి మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక తిరిగి మళ్ళీ రాకుండా పుట్టకుండా ఎక్కడికైతే వెళితే మనం శాశ్వతంగా ఆనందంగా ఉంటామో అటువంటి ప్రదేశానికి కూడా చేరుస్తుంది నామం. కాబట్టి ఇంకా మనకి ఏమి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అంత శక్తి లేదు కలియుగంలో జీవులకి. అంటే శారీరక శక్తి లేదు, మానసికంగా లేదు, ధనం రూపంలో లేదు, ఏ విధంగా కూడా కలియుగంలో. అందుకే ఇంకా శాస్త్రం ఏమని చెప్తుందంటే, కలియుగంలో ఎవరైతే కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకోగలవాడు చాలా గొప్పవాడు అంటారంట. కుటుంబ పోషణ చేయగలిగిన వాడు అంటే ఇంకా రాను చూడండి, ఈ రోజుల్లోనే మనం చూడవచ్చు ఏ విధంగా ట్యాక్సుల రూపేణా అనేక రకరకాలుగా ఎంత ప్రతి ఒక్కరిని కూడా దోచుకోవడమే జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏ విధంగా కుటుంబాన్ని పోషించగలరు ఒక సామాన్య వ్యక్తి? చాలా కష్టం. కానీ ఎవరైతే హరినామం చేస్తూ కృష్ణుని శరణాగతి పొంది ఉన్నారో వాళ్ళ కృష్ణుడు నేనున్నాను మా శుచిహ భయపడొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ హరినామ సంకీర్తనలో పాల్గొని ప్రతినిత్యం మనం హరినామ సంకీర్తన చేస్తూ కృష్ణుడి శరణాగతి పొందినట్లయితే ఈ ఇహలోకంలో మనకు కావాల్సినవి కృష్ణుడు ఇస్తాడు, తర్వాత మన యొక్క లక్ష్యం అయిన కృష్ణ ప్రేమని మనం పొందగలం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే చెప్పండి.
మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఈ భగవద్గీత ఉపదేశం జరిగింది. మహాభారత యుద్ధం తెలిసిన లెక్కల ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం
జరిగిందని. అవును,
అప్పుడే వ్యాసుడు వారు భగవద్గీత రాయడం జరిగింది, మహాభారతం రాయడం జరిగింది. దాని తర్వాతనే కదా
యుద్ధం తర్వాత
భాగవతం కూడా రాశారు అనుకుంటున్నాను నేను. అవుతాను
అవును, అప్పుడు
అవన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకి ఆనందం కలగలేదు
కాబట్టి భాగవతం రాశారు.
అవును, భాగవతం కూడా రాశారు. రాసినప్పుడు అదొక చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం పుట్టారని మనం అనుకున్నాం. అలాంటి ఆయన కూడా కృష్ణుడి అవతారం అని చెప్పి మాకు 5,000 సంవత్సరాల క్రితం ఎట్లా రచించారు?
ఇది ఏంటంటే వ్యాసదేవులు వారు రచించినప్పుడు
భవిష్యత్తులో జరిగేది
కూడాను ముందలే రాస్తారన్నమాట. అంటే పూర్తిగా భవిష్యత్తు అంటే రాబోయే అనేక వేల యుగాలు కాదు, రాబోయే యుగం గురించి చెప్తారన్నమాట. అందువల్లనే భవిష్య పురాణం అని కూడా ఉంది. భవిష్య పురాణం అంటే భవిష్యత్తులో రాబోయే రాజులు చరిత్ర, అంటే ఏ విధంగా జనాల లక్షణాలు ఉంటాయి, అవతారాలు ఏమిటి అనేది భవిష్య పురాణం కూడా ఉంది. కానీ భాగవతంలో కూడా ముఖ్యంగా 3 అవతారాల గురించి, కలియుగంలో రాబోయేవి 3 అవతారాల గురించి చెప్పబడింది. ఒకటి మొదటిది బుద్ధ అవతారం, బుద్ధుడు గురించి. రెండవది చైతన్య మహాప్రభు, తర్వాత వచ్చేది కల్కి అవతారం చివరిలో. అనే మధ్యలో అనేక మంది ఆచార్యులు రావచ్చు, అంటే రామానుజాచార్య మధ్వాచార్య ఆచార్యులు. కృష్ణుడి యొక్క అంశాలు అంటే అలా ఉండదు, కృష్ణుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. అవతారాలు ఆచార్యులు వేరు, కృష్ణుడి యొక్క అవతారాలు ఉన్నాయి. ఆచార్యులు అంటే కృష్ణుడు కాదు నేరుగా, కృష్ణుడి యొక్క నిత్యముక్తుల్లో ఎవరైతే ఉంటారో భక్తులు. ఇప్పుడు రామానుజాచార్య అంటే లక్ష్మణుడు, ఇంకా మధ్వాచార్య అంటే భీముడు, పూర్వం భీముడు, అదే హనుమంతుడు, ఆయనే మధ్వాచార్య. ఈ విధంగా అన్నమాట వీళ్ళందరూ కూడా. అంతేగాని శాస్త్రంలో ఏమి ఎటువంటి రిఫరెన్స్ ఏమీ లేకుండా వాళ్ళని పూర్తిగా మనం ఈ రోజుల్లో కలియుగంలో ఏం జరుగుతుందంటే అనేక మందిని మనం భగవంతుడిగా పరిగణించడం, ఇతనే అంశం అనుకోవడం లేదా ఇతనే భగవంతుడు అనుకోవడం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా. అందువలన అనేక మంది మోసపోతూ ఉన్నారు, ఓ ఇతను భగవంతుడు, ఇతను భగవంతుడు అని. కానీ నిజానికి భగవంతుడు అనడానికి కూడా లక్షణాలు ఉండాలి. 6 లక్షణాలు చెప్తున్నాయి, షడైశ్వర్య సంపూర్ణుడు అని. పూర్తి అందం, పూర్తి వైరాగ్యం, పూర్తి జ్ఞానం. మరి కృష్ణుడు భగవంతుడు. భగవంతుడు అంటే అతనికి అన్నీ తెలియాలి, అంటే ప్రతి ఒక్కటి ఎవరి మనసులో ఏముందో కూడా తెలియాలి. ఉదాహరణకి చూసినట్లయితే కృష్ణుడు ఒకే క్షణంలో శాస్త్రంలో ఉంది, భాగవతంలో 16,000 ఇళ్లలో ఒకేసారి ఉన్నాడు కృష్ణుడు. ఒక మానవ మాత్రుడు ఒకేసారి 16,000 ఇళ్లలో ఉండడం సంభవం కాదు. గోవర్ధన ఎత్తడం 7 వయసులో కృష్ణుడు చేశాడు. ఎవరైనా వేరే ఇప్పుడు వచ్చిన అవతారాలు అనబడే ఎవరైతే రకరకాలుగా మనం చెప్తున్నాం, రకరకాల బాబాలు, అమ్మ, భగవాన్లని రకరకాలుగా చెప్తున్నాం, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 వయసులో ఇవన్నీ చేశారా? లేదా వాళ్ళు ఆ విధంగా 16,000 మందిని వివాహం ఆడి వాళ్ళందరినీ కూడా చాలా సంతోషంగా ఉంచగలరు? ఒక్కొక్కరికి 10 సంతానం కృష్ణుడి భార్యలకి, 16,000 10 పుత్రులు, ఒక కూతురు, ఒక అమ్మాయి. మరి కృష్ణుడి యొక్క సంతానం మనములు ముదిమనములు మొత్తం కలిపి దాదాపు 1 కోటి. ఇది సాధారణంగా ఎవరికి సంభవం కాదు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అనేది మనం చూడాలి. అంతేగాని మనం ఈ రోజులు ఏం చేస్తున్నాం, ఏదో చిన్న మ్యాజిక్ చేస్తేనో, ఏదో విభూతిస్తేనో చేస్తే మనం భగవంతుడు అనుకుంటున్నాం. ఈ మ్యాజిక్ అనేది మనకు కూడా సంభవం. ఇది దేని ద్వారా? తపస్సు చేయడం ద్వారా. అష్టాంగ యోగ సిద్ధి అనేది ఉంది, 8 రకాల సిద్ధులు ఉన్నాయి శాస్త్రంలో. ఎవరైతే ఈ విధంగా సాధన చేస్తారో ఈ సిద్ధుల కోసం, అణిమ, గరిమ, లఘిమ, ఈసిత, ప్రాప్తి, ఇదంతా శ్రీమద్ భాగవతంలో వస్తాయి. ఈ వివరణలన్నీ చేస్తారో వాళ్ళకు కూడా అవి సంభవిస్తాయి. కానీ అవి చూసే మనం అతను భగవంతుడు అంటే కుదరదు. కర్దమముని ఒక గ్రహాన్ని, విశ్వామిత్రుడు ఉన్నాడు ఒక గ్రహాన్ని మధ్యలో, త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు, కానీ విశ్వామిత్రుడిని భగవంతుడని ఎవరు చెప్పలేదు. ఋషి అంతే.
రాఘవేంద్ర స్వామి మాత్రం
అవును,
ఆయన కూడా అంటే భక్తిని పెంపొందించారు.
అవును,
వైష్ణవ మతాన్ని అభివృద్ధి చేశారు.
అవును,
ఆయన భక్తుల్ని కొంతమంది సమాధి అయ్యి తర్వాత అట్లాగే రమణ మహర్షి రమణాశ్రమం తంజావూరు తమిళనాడు శైవ మతాన్ని, ఆయన కూడా భక్తుని పెంపొందించారు. అట్లాగే సాయిబాబా, షిరిడి సాయిబాబా, సత్య పుట్టపట్టి సత్య సాయిబాబా, వీళ్ళు కూడా భక్తిని పెంపొందించుకుంటారు. అట్లా భక్తిని పెంపొందించుకున్నప్పుడు వాళ్ళు ఆరాధించడం తప్పే ఉంటారు.
భక్తిని పెంపొందించడం అంటే ఒకటి, ఇక్కడ భక్తి అంటే ఏమిటి మొట్టమొదట మనం చెప్పుకున్నాం.
దేవుడిని వాళ్ళు కూడా అన్ని భజనలు చేయించారు దేవుడు.
కరెక్టే. ఇక్కడ భక్తి అంటే ఏమిటి? భగవద్గీతలో మన కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఇది మనకి భగవద్గీత ప్రమాణంగా తీసుకున్నాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడో అది కదా మనం చేయాలి, అంతేనా? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణాగతి. అంటే ఎవరైతే కృష్ణుని శరణాగతి పొందారో అది భక్తి అంటే, కృష్ణుని శరణాగతి పొందడం. మీరు అన్నారు, ఇప్పుడు ఏమన్నారు, రాఘవేంద్ర స్వామి ఆయన ఎవరిని పూజించారు, రాముణ్ణి పూజించారు. కృష్ణుణ్ణి రాముణ్ణి అందరం ఒకటే, విష్ణువు పూజించారు. ఆయన ఒక సంప్రదాయంలో ఉన్న, మధ్వ సంప్రదాయంలో ఉన్న ఆచార్యుడు, మధ్వాచార్య సంప్రదాయంలో ఉన్న ఆచార్యుడు. ఆయన ఏ విధంగా పూజిస్తాం? ఆయనే భగవంతుడని ఎవరు పూజించకూడదు. ఆయన ఒక ఆచార్యుడు. ఏం చేశాడు ఆచార్యుడు? కృష్ణుడిని రాముణ్ణి పూజించాడు. మనమందరం కూడా రాముణ్ణి పూజించమని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గౌరవపూర్వకంగా ఆయన ప్రణామాలు తెలియజేస్తాం, కానీ ఆయనే భగవంతుడు అనే కాదు. అదేవిధంగా మీరు అన్న రమణ మహర్షి వీళ్ళందరూ ఎవరైతే విష్ణువే దేవుడు అని మనకు చూపిస్తున్నారో వాళ్లే ఆచార్యులు, లేదంటే కాదు. ఎవరు చూపిస్తే వాళ్ళు, ఇంకా వాళ్ళు ఒక సరైన పరంపరలో ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన రాఘవేంద్ర స్వామి మధ్వ సంప్రదాయంలో ఉన్నారు. సంప్రదాయం లేకుండా మనం ఏమని చెప్తాం, కృష్ణుడు భగవంతుడే, ఈ పలానా బాబా కూడా భగవంతుడే అని చెప్పారనుకోండి, అది తప్పు. ఎందువలన శాస్త్రంలో పలానా బాబానో పలానా గురించి శాస్త్రంలో లేదు. మన ఇక్కడ ఏంటి, శాస్త్రం ప్రమాణం. మనకి శాస్త్రంలో ఉంటే మనం అంగీకరిస్తాం శాస్త్రంలో. అతను లక్ష్యం
వచ్చారు కదా
ఎవరండి,
శాస్త్రం
అవును, కరెక్ట్ కరెక్ట్.
పుస్తకం
రాదు, అది కాదు. అందువల్లనే వ్యాసదేవులు వారు రాసింది మనకి మూలం కదండి. వ్యాసదేవులు వారు రాసిన భాగవతంలో నేను మొదట చెప్పాను, మీరు ఉన్నారు కదా ఇప్పుడు, 3 అవతారాలు ఉన్నాయి కలియుగంలో రాబోయే అవతారాలు. బుద్ధ అవతారం, ఆల్రెడీ వచ్చింది. తర్వాత చైతన్య మహాప్రభు, అది 500 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇంకా రాబోయే అవతారం కల్కి అవతారం, అది చివరిలో ఉంది. అంతేగాని ఇంక ఏమి అవతారాలు లేవు. కాబట్టి ఆచార్యులు వేరు, అదే చెప్తున్నాను. ఆచార్యులు రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళు ఇక్కడ భక్తి అంటే ఏమిటి మళ్ళా మనం తెలుసుకోవాల్సింది, కృష్ణుడి శరణాగతి పొందే విధంగా మనల్ని చేస్తుందా అతను చెప్పిన ఉపదేశాలు, ఇది మనకి ముఖ్యం. అది మీరు ఎవరైనా చెప్పొచ్చు, మీరు చెప్పవచ్చు, అదే చెప్తుంది. కృష్ణుడు అలా చెప్పట్లేదు, మామేకం శరణం, వేరే దేవుళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చు, దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. అవును, రామాయణం, రామాయణం అవును, అవును
హిందూ ధర్మంలో
అవును, ప్రమాణమే. ఎవరు అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా ఎలా జీవించాలనేది చేసి చూపించాడు. అందుకనే మర్యాద పురుషుడు అంటారు, మర్యాద పురుషోత్తముడు రాముడు. ఇక్కడ మన ప్రశ్న ఏమిటంటే, అందరినీ అందరూ చెప్పేది భక్తేనా అనేది. భక్తి అంటే ఏమిటి? కృష్ణుణ్ణి ఎవరైతే, లేదా రాముడినో లేదా విష్ణువునో, అతన్ని సేవించడం భక్తి. మిగతా అంతా భక్తేనా అంటే అది ఒక విధమైన వ్యాపారం లాంటిది. ఎందువల్ల అంటే వ్యాపారం అని వాడుతున్నాం అంటే ఇక్కడ పదం, మనం వినాయకుడి దగ్గరికి వెళ్తాం, ఏదో పూజ చేస్తాం, పూజ చేసి నాకు ఇది లభిస్తుంది అంటే మనం మొక్కు తీరవడం ఏదో ఉంటుంది. కానీ కృష్ణుడి దగ్గర అలా కాదు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, నా యొక్క ఆనందం కోసం మీరు ప్రతిదీ చేయండి అని చెప్తున్నాడు. లేదా దుర్గ దగ్గరికి వెళ్తాం, శివుడి దగ్గరికి వెళ్తాం, ఇక్కడంతా ఏదో కోరికలు ఉంటాయి, కోరికలు తీరగానే మనం మళ్ళీ అంతటితో అది
మొదలవుతుంది.
కోరిక ఉన్నారు, ఉన్నారు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, ఒకవేళ అటువంటి కోరికలు ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నన్నే కోరుకో, నేను కూడా తీర్చేస్తానని చెప్తున్నాడు. రాముడు కృష్ణుడు వేరు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాదు ఇక్కడ మీరు మొదట్లో లేరు, మొదట్లో ఉంటే మీరు ఇవన్నీ వినలా. ఇదేంటంటే చిన్న ఒక పాయింట్లో చెప్పాలంటే, మిగతా అందరూ కూడా దేవతలు ఉన్నారు. బ్రహ్మ, శివుడు, దుర్గా, వినాయకుడు, కార్తికేయ, వీళ్ళందరూ దేవతలు. వీళ్ళందరూ కృష్ణుడి యొక్క సేవకులు. కృష్ణుడి యొక్క సేవకులు కృష్ణుడు సమానం కాదు, మనందరం కూడా కృష్ణుడి సేవకులమే. కాకపోతే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, దేవతల స్థానంలో. కృష్ణుడు విష్ణువు ఒకటే, తేడా లేదు. విష్ణువు, కృష్ణుడు, రాముడు, నృసింహ,
వరాహ,
అంటే లీలలు, లీలలు రకరకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు వేరు కాదు. ఇక్కడ పాయింట్ అది, మీరు విష్ణువుని పూజించండి పర్వాలేదు, రెండు ఉన్నాయి. మొదట మీకు విష్ణువు, కృష్ణుడు, రాముడు ఒకటేనండి, అందులో ఏమి తేడా లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చింది దీపాచర్య. నేను దాని కాదనలేదుగా. ఇప్పుడు ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు అన్నారు ఎవరిని కొలిచినా కూడా కృష్ణుని కొలిచినట్టే, అలా కాదు. ఎలా అంటే, ఇప్పుడు మీరు నన్నే కృష్ణుడు అనుకోవచ్చు, లేదా వినాయకుడినే కృష్ణుడు సమానం అనుకో, అది రాంగ్ కదా. వినాయకుడు కృష్ణుడు సమానం కాదు. అది కాదు, అలా అలాగోదు, అది అవిధి పూర్వకం అని చెప్తున్నాడు కృష్ణుడు. విధి పూర్వకంగా చేయాలంటే నన్ను నేరు కొలవాలి. అవిధి పూర్వకంగా అంటే వాళ్ళకు కొలిచిన అది, వాళ్ళు ఏదైతే వరాలు ఇస్తున్నారో ఆ శక్తి కృష్ణుడి నుంచి వాళ్ళకి రావాల్సిందే. అల్టిమేట్ అథారిటీ నుంచి పవర్ రావాల్సిందే మనకి. కానీ ఏదైతే వినాయకుడు, శివుడు ఇస్తున్నాడో వాళ్ళందరికి శక్తి కృష్ణుడి నుంచి వస్తుంది. అది కొంచెం టైం పడుతుంది మీకు అర్థం కావాలంటే, దానికి తర్వాత సెపరేట్ గా మీతో మాట్లాడదాం. నేనేం చెప్పనంటలేదు, కొంచెం టైం పడుతుంది. సాధారణంగా అలా ఉంది. కానీ మనకి బ్రహ్మ సంహిత చూసినట్లయితే, లేదా శ్రీమద్ భాగవతం చూసినట్లయితే, సుఖదేవ గోస్వామి చెప్తారు అవన్నీ డీటెయిల్స్ ఏమిటి అనేది మీకు. సరే, మీరు విష్ణువి అనుకొని చేయండి, ఏం తప్పు లేదు అందులో. మీరు విష్ణు అనుకున్నా, కృష్ణుడు అనుకున్నా ఏం సమస్య లేదు. మంచిది, అలాగే చేయండి, అలాగే చేయండి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు అన్నారు ఏంటి ఎవరిని పూజించినా ఒకటేనని. అందుకని ఇక్కడ ఏంటి మొట్టమొదటి మనం చెప్పు, వినాయకుడినో దుర్గనో ఒకటి కాదు,
భగవంతుడి దగ్గరికి కదా అనేది
కాదు. అదే పాయింట్ నేను చెప్తుంది, దాని కృష్ణుడు ఒకటే సరిపోతుంది. ఇది నేను అనడం లేదు, ఇది నేను అనడం లేదు, కృష్ణుడు అంటున్నాడు. చెప్పండి,
ఇప్పుడు ఆధ్యాత్మిక స్థానంలో నారాయణుడు, కృష్ణమూర్తి, రాముడు
అవును.
ఇప్పుడు విఘ్నేశ్వరుడు అనే అమ్మవారు అని లక్ష్మీదేవి అందరూ కూడా
ఉన్నారు,
ఆయా పోర్ట్ఫోలియోస్ మినిస్టర్స్.
అవును అవును.
చీఫ్ మినిస్టర్ మినిస్టర్ వెళ్ళాలి.
అవును.
ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చిన సంపాదిస్తుంది.
అవును.
అది బుద్ధి విఘ్నేశ్వర దగ్గరికి వెళ్తే విఘ్నాలు లాభం చేస్తాం.
ఓకే.
మనకి విఘ్నేశ్వరం కొలవాలన్న ముందు స్వార్థంతో కూడినటువంటి కామికం.
అవును, అదే అందుకే నేను చెప్పాను. ఇదంతా ఒక రకమైన
చెప్పండి. ఎప్పుడైతే కామిక ఉన్నా ఆధ్యాత్మిక జరుగుతున్నాం.
అవును.
ఏకైన కర్మ చుట్టుకుంటుంది.
అవును.
ఈ కామికాలు స్వార్థాలు ఇవన్నీ.
అవును.
ఈ
అవును భౌతిక భౌతిక బంధంలో చిక్కుపోతాం.
ఎప్పుడైతే తీరిందో మనం ఒక రకంగా జీవిస్తాం. డైరెక్ట్ గా ఆధ్యాత్మిక వల్ల నా శివనారాయణ
అవును
ఆటోమేటిక్గా తొలుతాయి.
భౌతికమైన దాంట్లోనే ఉంటున్నాం, పరిమితం అవుతున్నాం.
అలా కాకుండా ఎప్పుడైతే ఈ తొలుగుతూనో ఒక మనకి మార్గం ఏర్పడుతుంది.
అంతే.
అసలు ఆధ్యాత్మికం అంటేనే నిస్వార్థత.
ఇక్కడ ఆధ్యాత్మిక భక్తి అంటే, అవును భక్తి అంటే ఇంకా చిన్న విషయం ఏంటంటే తన యొక్క ఆనందం గురించి కాకుండా, అసలు తన యొక్క ఆనందం ఉండదు భక్తిలో. కృష్ణుడి ఆనందమే భక్తుడికి కావాలి. ఇది భక్తి అంటే అర్థమవుతుందా? ఇది మొట్టమొదటి స్థాయిలో మనకి అది ఊహకి అతీతమైంది. ఏంటి మన ఆనందం లేకుండా ఎలా కృష్ణుడికి ఆనందం మనం ఎలా ఊహించగలం? మనం ఎలా కోరుకుంటాం? మనం ఉదయం లేస్తే మనం హ్యాపీగా ఉండాలి, అన్నీ మనం బాగుండాలనే మనం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మనం కోరుకునేది.
స్వరదాసు గారి యొక్క వృత్తిలోనే, మీరాబాయి యొక్క వృత్తిలోనే తేడా ఉన్నాను.
సూరదాసు మీరాబాయి
సూరదాసు గారు కృష్ణభక్తులే, మీరాబాయి కృష్ణభక్తులే.
అంటే వాళ్ళ వాళ్ళ తేడా అంటే ఏంటి? వాళ్ళు భక్తి సరైన భక్తి అయినా కాదా అని మీరు అడుగుతున్నారంటారా? వాళ్ళిద్దరిలోనే తేడా ఉందంటారా? ఉందా అని అడుగుతున్నారా? ఇక్కడ ఏంటంటే మనం చాలా మంది ఉన్నారు, మీరాబాయి లేదా సూరదాసు వీళ్ళందరూ. మీరాబాయి అయితే ఒక ఆమె కృష్ణుని పూజించడం, ఇవన్నీ మనకు బాగా తెలిసిన విషయాలు. కానీ ఒక ప్రత్యేకమైన ఒక ప్రామాణికమైన పరంపరలో రావడం అనేది మనం చూడలేదు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువగా చర్చించను. ఎందువల్లంటే వాళ్ళు అవ్వచ్చు కాదచ్చు కాకపోవచ్చు. ఎందువల్ల నిజంగా వాళ్ళు భక్తులై ఉంటే మనం చేసేది అపరాధం అవుతుంది. అందువల్ల మనం ఏం చర్చిస్తున్నామంటే ఇక్కడ రామానుజాచార్య, మధ్వాచార్య, రామదాసు వీళ్ళందరూ ఒక శ్రీ సంప్రదాయంలోనో లేదా రాఘవేంద్ర స్వామి మధ్వ సంప్రదాయంలోనో ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. మీకు తెలుసు కదా సంప్రదాయాలు, తెలుసా? శ్రీ సంప్రదాయం, ఇది మేమున్నది మధ్వ బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఎలా పూజించాలి అనేది. మనం చెప్తున్న హరే కృష్ణ మహామంత్రం, ఉదయం మాకు ఆరతి ఇలా ఉంటుంది, స్టాండర్డ్ పాంచరాత్రిక విధానం, ఇవన్నీ మీరు చెప్పారు చూసారా. సూరదాసు లేదా మీరాబాయి ఇంకా అనేక మంది ఉన్నారు ఈ విధంగా. వాళ్ళందరూ ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ అంటూ ఏమి లేదు, కానీ వాళ్ళు భగవంతుని కృష్ణుడినే లేదా రాముడినో పూజించడం అనేది మనం చూస్తాం వాళ్ళ జీవితంలో. కానీ వాళ్ళ మనసులో ఎలా ఉంది, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువగా డీటెయిల్డ్గా తెలుసుకొని వాళ్ళ ప్రమాణంగా తీసుకొని మనం చేయగలిగే కెపాసిటీ మనకు లేదు. మనం అలా చేయలేము కూడా. చేస్తే అది నేరుగా కృష్ణుని చేరుకోవచ్చు చేరుకోకపోవచ్చు. కానీ ఈ సంప్రదాయాలు ఏమవుతుంది, పద్మపురాణంలో చెప్పబడింది ఏంటి, కలియుగంలో 4 సంప్రదాయాలు అంటే సంప్రదాయ విహీనే ఏ మంత్ర తే నిష్ఫల, ఏవైతే సంప్రదాయం లేకుండా ఏవైతే మంత్రాలు ఉన్నాయో అవి నిష్ఫలం కలియుగంలో ఉంటుంది. ఇవన్నీ సంప్రదాయాలు అన్నమాట, శ్రీ సంప్రదాయాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు ఇక్కడ ఈ సంప్రదాయంలో చూస్తే హరే కృష్ణ మహామంత్రం, లేదా మధ్యలో అయితే నారాయణ నారాయణ అని వాళ్ళు నారాయణ మంత్రం. ఈ విధంగా సంప్రదాయాల్లో మనం తెలుసుకోవడం మంచిది. వీళ్ళు సంప్రదాయాల్లో లేరు, మనకి ఎక్కడ తెలియదు వాళ్ళు పలానా సంప్రదాయానికి చెందినోళ్ళని. కానీ మనం వాళ్ళని ఏమి మనం మొదట అనుకున్నాం, వాళ్ళని కూడా దూషించకూడదు. నిజానికి చెప్పాలంటే శుద్ధ భక్తుడు ఏ జీవిని, ఏ దోమని, చీమని, ఎవరిని కూడా దూషించడం లేదా తక్కువగా చూడడం అనేది ఉండదు అసలు. కాబట్టి మనం ఈ యొక్క ప్రామాణికమైన సంప్రదాయాల్లో వచ్చిన ఆచార్యుల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే మనం వాళ్ళ నుంచి ఏదైనా గ్రహించగలం, అది ఒక ప్రామాణికంగా ఉంటుంది, మనం భగవంతుని కూడా తృప్తిపరచగలం ఆ సంప్రదాయం ద్వారా. అది
ప్రతి జీవిని భగవత్ స్వరూపంగా
అది మళ్ళీ ప్రతి జీవి భగవంతుడి స్వరూపం కాదు, భగవంతుడి యొక్క అంశలు, భగవంతుడి యొక్క సేవకులు. ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క సేవకులుగా చూడాలి. భగవంతుడే కాదు జీవి కూడా, జీవుడు భగవంతుడు ఒకటి కాదు, భగవంతుడి యొక్క సేవకులుగా చూడాలి. కాబట్టి వాళ్ళని మనం వాళ్ళ గురించి ఆలోచించే కంటే మనం ఎక్కువగా ఎవరైతే ఆ ప్రామాణికమైన ఆచార్యులు ఉన్నారో, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, విష్ణుస్వామి, అన్నమాచార్య, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏం చేయమంటున్నారో అది చేయడం మనకి ఉత్తమం అన్నమాట. చైతన్య మహాప్రభు ఇక్కడ కృష్ణుడి ఆరాధనలో, ఈ సంప్రదాయంలో చైతన్య మహాప్రభు కృష్ణుడి ఆరాధన ఒకటే, అందులో ఇంకా వేరే ఆరాధన ఏమీ ఉండదు. విఘ్నేశ్వరుడు కానీ ఇవన్నీ కేవలం కృష్ణుడే. బయట అక్కడ ఏంటంటే వీరు చెప్పినట్లు భౌతికమైన విఘ్నాలు తొలగిస్తే శక్తి ఉంది, కానీ వినాయకుడికి ఆధ్యాత్మికంగా భక్తిలో ఏమైనా ఆటంకాలు తొలగించే శక్తి వినాయకుడికి లేదు. అది కృష్ణుడికే ఉంది, అది నారాయణుడికే ఉంది. అది మీకు భక్తిలో ఏమైనా ఆటంకం వస్తే వినాయకుడు తొలగించలేడు. ఏదో దారిలో వెళ్తే ఏదైనా విఘ్నం వస్తే తొలగించగలలేము, కానీ భక్తిలో వచ్చే విఘ్నాలని, భగవంతుడు చేరుకునే మార్గంలో వచ్చే ఆటంకాలని కృష్ణుడే, విష్ణువే తొలగించగలడు. అందువల్ల ఈ సంప్రదాయంలో మేమేంటంటే నృసింహ భక్తి విఘ్న వినాశక నృసింహస్వామి. నృసింహస్వామి ఏంటంటే భక్తుల్ని కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రహ్లాదుడిని అనేక సార్లు కూడా కాపాడడం జరిగింది. మనకు అహోబిలంలో చూసినట్లయితే ఆ లీలలు ఉన్నాయి అనేకమైన, లేదా సింహాద్రిలో వరాహస్వామి నృసింహస్వామి నేరుగా ప్రహ్లాదుడిని కాపాడడానికి వచ్చినట్టుగా మనకు అనేకమైన ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అవును, కృష్ణు దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు ఏది అన్నీ అన్నీ ఇస్తాడు. కామ్య కోరికలు, ఉదాహరణకి శివుడికి అశుతోష అనే పేరుంది. అశుతోష అంటే అర్థం చాలా వేగంగా కోరికలు తీర్చేస్తాడు శివుడు. భౌతికమైన కోరికలు చాలా త్వరగా తీరుతాయి. శివుడి దగ్గర ఒక నిమిషం, శివుడి దగ్గరికి వెళ్తే చాలా త్వరగా తీరిపోతాయి అన్నమాట. అవన్నీ ఏంటి? భౌతికమైన కోరికలే. ముక్తి ఇవ్వడు అక్కడ శివుడు, ముక్తి ఎవరు అడగరు కూడా అక్కడికి వెళ్ళి. భగవంతుడి సేవ కోరుకోరు. అది మీరేమంటారు? అసలు అక్కడ భక్తి కాదు. అది ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. భక్తి అనేది కేవలం విష్ణువుతోటి కృష్ణుడితోటి ఉంటేనే భక్తి, మిగతా అంతా కూడా కామ్యకర్మలు, కోరికలు, అది ఒక రకమైన వ్యాపారం. నువ్వు ఇది ఇస్తే నేను ఇక మొక్కు ఇది, నువ్వు ఇస్తే నాది మొక్కు, నువ్వు నాకు మంచి భార్య ఇస్తే నేను ఈ విధంగా 2 లక్షలు ఇస్తా, నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇంత ఇస్తా, లేదా ఈ కారు డొనేట్ చేస్తా, గంట ఇస్తాను మందిరానికి, లేదా ఫ్యాన్ ఇస్తాను. జరుగుతుంది తప్పకుండా, వాళ్ళు ఇస్తారు. ఏది తప్పు? కృష్ణుడు కాదు ఇక్కడ చెప్తుంది, దేవత. అంటే అంత జరగదు వెంటనే, జరగదు అది. కానీ దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయాలి.
ఏమైతే రాశాడో ఎప్పటికైనా జరిగేది అదే. నుదుటి ఎవరన్నా నచ్చగలరా? ఇంతవరకు జరిగిందా? ఎక్కడన్నా జరగబోయే చెప్తున్నాడు శాస్త్రజ్ఞుడు, లేకపోతే జ్యోతిష శాస్త్రజ్ఞుడు అని జరగబోయే రాపగలుగుతున్నాడా?
మనకి ఇక్కడ ఒక ఒక పని జరగాలంటే 5 విషయాలు ఉన్నాయి అందులో. భగవంతుడి యొక్క కృప, మనం చేసుకున్న కర్మ, మనం ఉన్న ప్రదేశం, ఇట్లా 5 రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కలిసి వస్తేనే జరిగిద్ది, కానీ కేవలం ఏదో కోరుకున్నాను ఇచ్చేస్తానంటే జరిగిపోదు. అది
అందరూ అదే చేస్తారు కదా. అదే నేను చెప్పేది, భగవంతుడికి ఇలా చేయించుకోవడం.
సరే, మనం ఒక మాల జపం చేద్దాం. అందరు మీరు అడుగుతున్నారు ఏమైనా ప్రశ్న? అవును, అవును, అవును అని చెప్తారు. అవును,
అంటే
సరైంది కాదేమో అంటున్నారు. సరే ఓకే మంచిదే, ఓకే అర్థమైంది నాకు ప్రశ్న. మరి అందరూ రకరకాలుగా ఉంది సంఘంలో నిజమే, కానీ మనకి అందరికీ ప్రామాణికమైన గ్రంథం ఒకటి ఉంది. ఏమిటది? ఎందువల్లంటే పురాణాల్లో ఒక పురాణం రాసేటప్పుడు దేవి పురాణంలో దేవిని కీర్తిస్తూ ఉంటారు అనేక విధాలుగా, లేదా శివుడి గురించి రాసినప్పుడు శివపురాణంలో శివుడిని కీర్తిస్తూ ఉంటారు. ఈ పురాణాలు కూడా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి తెలుసా, తామసిక పురాణాలు, రాజసిక పురాణాలు, సాత్విక పురాణాలు. తామసిక పురాణాల్లోకి ఇవన్నీ దేవి ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎందువల్లంటే వాళ్ళు చేసే విధానం ఇవన్నీ కూడా చంపడం, నరకడం ఇవన్నీ వీటితో కూడుకొని ఉంటుంది. మీరు చూసారు కదా దుర్గా వీటన్నిటి బలి ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా రాజసిక పురాణాలు ఉన్నాయి. తర్వాత సాత్విక పురాణాలు, ఇవి విష్ణువుని, ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు విష్ణువుని, విష్ణువుకి ఆకర్షితులు అవుతుంటారు. ఇవన్నీ పురాణాలు, అది ఒక విషయం. కాబట్టి అక్కడ అలా కీర్తించడం అనేది ఉంది. ఎందువల్లంటే అసలు ఏది లేదన్నారనుకోండి, మీరు శివుడు కాదు లేదా గురించి లేదనుకోండి శాస్త్రం, అందరూ ఒకే ఒక కృష్ణుడే ఉంచి ఉందనుకోండి శాస్త్రం, అప్పుడు ఎవరు కృష్ణుడి దగ్గరికి? అన్ని వదిలేయాలి, నియమాలు ఉన్నాయి కాబట్టి ఎవరు రారు, పూర్తిగా నాస్తికులు అయిపోతారు. కాబట్టి శాస్త్రం ఏంటంటే వాళ్ళ యొక్క లెవెల్ని బట్టి వాళ్ళని ఆకర్షించడం కోసం ఈ విధంగా అనేక స్టేజీలు అనేవి ఉన్నాయి. అది ఒక వివరణ అయితే. మనకి అందరికి కూడా ప్రామాణికమైన గ్రంథం భగవద్గీత. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామాచార్యులు అందరూ, వాళ్ళకంటే ఇంకా ఎవరైతే ఈ మాట్లాడేవాళ్ళు శివుడు గొప్పనో లేదా వినాయకుడు గొప్పనో, వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు వీళ్ళకంటే, ఆచార్యుల కంటే. వీళ్ళందరూ నిర్ణయించింది ఏమిటి, శంకరాచార్యులు కూడా నారాయణో పరోవ్యక్తాత్ అని చెప్పారు శంకరాచార్యులు వారు. పద్మపురాణంలో శివ పార్వతి మధ్యలో కలిగే సంవాదంలో కూడా పార్వతి శివుడిని అడుగుతుంది ఏమిటి, ఈ పద్మపురాణం సాత్విక పురాణం, పార్వతి శివుడిని అడుగుతుంది ఆరాధనలో ఏది గొప్పది అని. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అని చెప్తాడు దేవి అని చెప్తాడు పార్వతికి. తర్వాత ఇంకా ఏమంటాడు, తస్మాత్ పరతరం దేవి త్వదీయానాం సమర్చనం, విష్ణువుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరాధన ఇంకా గొప్పది. ఎందువలన, వాళ్ళ ద్వారానే విష్ణువుని చేరుకోగలరు, అంటే భక్తుల ద్వారానే విష్ణువుని ఎవరైనా చేరుకోగలరు కాబట్టి విష్ణు భక్తులు వైష్ణవుల్ని ఆరాధించడం ఇంకా గొప్పది అని. ఇంకా నేను ఇంకా భగవద్గీతకు రాలా, పురాణాల గురించి చెప్తున్నా. భగవద్గీతలో కృష్ణుని ఏమంటున్నాడు, మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ, నాకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరూ లేరు అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి మీరు అన్నది పురాణాల్లో, మరి భగవద్గీత అందరికీ ప్రమాణం, ఏది శంకరాచార్యులు వారు అందరు ఆచార్యులు, మనం ఆచార్యులు కంటే గొప్ప కాదు కదా, వాళ్ళందరూ అంగీకరించారు కదా నారాయణుడే పరమని. మరి ఇది సందేహంగా ఉంటుంది ఎవరికి, ఎవరైతే ఈ తమో గుణం రజో గుణాల్లో ఉండి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో ఆచార్యుల్ని ఆశ్రయించకుండా మనం సొంతగా ఆలోచిస్తాం అప్పుడు మనకి సందేహం, లేదంటే లేదు. ఎవరు లేదు కదా, ఎలా ముందలా చెప్పండి మీరు. మరి మరి కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత నాకంటే పైన ఇంకేది లేదు అని చెప్తున్నాడు. అసలు సృష్టి ఎలా, ఒక నిమిషం, సృష్టి ఎలా జరిగింది? అది ఒక మనిషి ఏ విధంగా ఒక ప్రదేశం వెళ్తే అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఆయన కొలవడం అనేది జరిగింది. ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలనేది చూపించారు. ఇప్పుడు గౌరవించరా, మీరు ఎవరైనా ఒక అథారిటీ వచ్చారు, మధ్యలో ఒక కలెక్టర్ వస్తారండి, మీకు చీఫ్ మినిస్టర్ ఫ్రెండ్, కలెక్టర్ వస్తే నమస్కారం అంటాం, అంత మాత్రాన మనం ఆయనకి శరణాగతి పొంది ఆయనకి తక్కువడు అయిపోవడం, రాముడు ఇప్పుడు ఏదో శివుడిని పూజించినంత మాత్రం అక్కడ తక్కువడు అయిపోయేది ఏమి లేదు అక్కడ. అలాగే మీరు అన్నారు శివుడు ముందలని, అసలు సృష్టి ఎలా జరిగింది, సృష్టి ఎలా జరిగింది, ఎలాగా సృష్టి? విష్ణుమూర్తి గర్భం నుండి బ్రహ్మ వస్తాడు తెలుసు కదా, బ్రహ్మ యొక్క నుదుటి నుంచి శివుడు పుడతాడు, అవునా? ఇది కరెక్టేనా నేను చెప్తుంది? ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు. ఈశ అంటే నియంత్రించడం అని ఒక అర్థం ఉంది. అది వైకుంఠం,
అంటే ఒకటే మీ డౌట్ అంటే క్లియర్ చేసుకోవాలి
కూడా
అనుమానం
మా పేరు శ్రీమన్నారాయణ
కృష్ణ నారాయణ రామ నారాయణే అనుకోండి, విష్ణువే అనుకోండి. విశ్వంలో ప్రతి అణువులో కూడా విష్ణువు ఉన్నాడు. విష్ణువు ఏదో మొదట లేకపోవడం అనేది లేదు. ఇక్కడ మీరు అన్నట్లు విష్ణువు మధ్యలో రావడం లేదా కృష్ణుడు ద్వాపర యుగంలో రావడం అనేది లేదు. అది ఎప్పటి నుంచో విష్ణువు ఉన్నాడు. ఇలాగ విశ్వంలో కూడా మొట్టమొదట విష్ణువే, విష్ణు ఎప్పుడూ ఉంటాడు. తర్వాత విష్ణు నుండే బ్రహ్మ, బ్రహ్మ నుంచి శివుడు అనేది రావడం అనేది జరుగుతుంది ఈ విశ్వంలోకి ప్రవేశించడం. అది ఇదంతా ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక రకమైన శంకరాచార్యుల వారు ఇచ్చిన మాయావాదం అనమాట. అది మాయావాదంలో ఎవరైతే చిక్కుకుపోతారో వాళ్ళకి చాలా క్లారిటీ ఉండదు. ఇంకొకటి శంకరాచార్యుల వారు చేసింది ఏంటంటే భాగవత పురాణాలని వేటిని అంగీకరించలేదు అసలు. మరి అలా అయితే మీరు చెప్పిన పురాణాలన్నీ కూడా తీసేయాల్సింది. మరి వేదాలన్నీ చూపిస్తే ఎక్కడైనా విష్ణువే అని కీర్తిస్తున్నాయి వేదాలు, విష్ణువే మూలం అని. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, మూఢమతుల్లారా మీరు డుక్రం కరణే, మీ యొక్క శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో దీని అన్నింటి వల్ల ఏం ప్రయోజనం లేదు, గోవిందుని భజించండి మీకు ఏదైనా మోక్షం వస్తుంది బాగుపడతారని చెప్తారు చివరికి. ఎందువల్ల ఆయన అలా చేయాల్సింది వచ్చింది దానికి పెద్ద వివరణ ఉంది, టైం చాలా అవుతుంది మనకి, దానికి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకు శంకరాచార్యులు అలాగే ఇవ్వాల్సి వచ్చింది అనేది తర్వాత, అందుకు ముందర బుద్ధిజం ఉంది, దాని తర్వాత శంకరాచార్యులు వారు, తర్వాత రామానుజాచార్యు మధ్వాచార్య ఈ విధంగా ఆచార్యులు వచ్చారు. మళ్ళా మనం తిరిగి బుధవారం 6 గంటలకల్లా వస్తే మనం కీర్తన కూడా చేసుకోవచ్చు, హరినామ సంకీర్తన. హరే కృష్ణ. మరి మీరందరూ కూడా జపం చేయడం మొదలుపెట్టింది, అది మా యొక్క విన్నపం, మనవి, కోరిక. తప్పనిసరిగా మీరు అందరూ కూడా మొదలు పెట్టాలి. జపమాలు లేవంటే ఇక్కడ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి, లేని వాళ్ళు. ఇవ్వండి. టైం చాలా అయిపోయింది, మనం చాలు చాలు, కావాల్సిన వాళ్ళు ఇప్పుడు టైం పట్టిద్ది. యాక్చువల్గా 8కి అయిపోతే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నేను రాత్రి తీసుకున్నాను, రాత్రి తీసుకుంటారా వద్దు, అక్కడికి వెళ్ళి తీసుకున్నా, అక్కడ పాలు కూడా ఉన్నాయి చాలు, నాకు ఏమన్నా పళ్ళు ఉంటే ఏమన్నా తీసుకెళ్తాను. లాస్ట్ మీ పేరండి? మీ మామయ్య గారా? సొంత మామయ్య గారా? చెప్పండి.
నిత్యం మానసికంగా జపం
చేసేవాళ్ళకి జపమాల మన ఇక్కడ ఏంటంటే మనం అన్ని చెప్పుకునేది కూడా ఒక మొట్టమొదటి గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇదేంటంటే ఒక ప్రామాణికంగా వెళ్తున్నాం మనం ప్రతి ఆయన ఇప్పుడు జస్ట్ ఓకే మీకోసం తీసుకో చాలు. సో మనం ఏంటంటే ప్రామాణికంగా మన ఆచార్యులు ఇచ్చిన పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కనీసం ఈ సంప్రదాయంలో కనీసం 16 మాలలు జపమాల మీద చేయమని చెప్తున్నారు. 16 మాలలు మీరు మానసికంగా తర్వాత ఎన్నైనా చేసుకోండి తప్పులేదు, కానీ ఒక పద్ధతిలో వెళ్ళాలి అంటే ప్రమాణం. మనకి ప్రభుపాదులు వారు, వాళ్ళ గురువు గారు, షడ్గోస్వాములు వీళ్ళందరూ కూడా జపమాల మీద చేసిన వాళ్ళు. వాళ్ళందరూ ఆచార్యులు, నిజానికి వాళ్ళ మాల అవసరం లేదు, చేయగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు చేశారంటే మనమందరం చూసి నేర్చుకోవడం కోసం. మనం సాధారణంగా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇన్ జనరల్ మానసికంగా అనుకుంటాం, కాసేపు చేస్తాం, మనసు ఎటో వెళ్ళిపోతుంది. కానీ జపమాల ఉంటే ఏంటంటే మనసు ఓ మనం ఇది చేస్తున్నాం అనేది ఒకటి గుర్తుంటుంది. అందుకే ఇదంతా కూడా మనల్ని ఒక సక్రమైన మార్గంలో తీసుకెళ్ళడానికి సిస్టమ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొదట్లో. తర్వాత ఇంక రూల్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతాం రూల్స్. హిందూ అనే పదం లేదు అసలు శాస్త్రంలో. హిందూ అనే పదం లేదు, ఇది శాస్త్రం లేదు. సనాతనం
రాజ్యాంగంలోనే వచ్చేసింది కదా అది పదం. రాజ్యాంగంలో మనల్ని మనం
ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చి పాలించడం జరిగిందో, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సింధులు, సింధు అనేవాళ్ళు. అది అలా కాలక్రమేణా అది హిందూ అయిపోయింది. అంతేగాని శాస్త్రంలో వీళ్ళందరూ హిందువులు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ముసల్మాన్లు, బుద్ధులు అనే విభజన అసలు ఎప్పుడూ లేదు. చతుర్వర్ణం మయాసృష్టం, గుణకర్మ విభాగశ, గుణకర్మను బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించాడు కృష్ణుడు. నాలుగు ఆశ్రమాలు, నాలుగు వర్ణాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. అది అది ఇప్పుడు వాడుకలో వచ్చింది. పూర్వం ద్వాపర యుగం ఈ యుగాల్లో అసలు హిందువులు, అసలు హిందూ అనే పదం 200 సంవత్సరాల క్రితం అసలు ఎవరికి తెలియదు. ఇక్కడ అదే చెప్తున్నాను, 200 సంవత్సరాల క్రితం ఏ దేశంలో హిందూ అంటే ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు అర్థమైంది, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? అంతకు ముందు ఎవరు హిందూ పదం లేదు 200 సంవత్సరాల క్రితం, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఓహో అక్కడ హిందువులు, ఇక్కడ క్రిస్టియన్స్, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ బుద్ధులు, ఇక్కడ జైనులు అనుకుంటున్నాం. పూర్వం ఇవన్నీ లేవు. ఇక్కడ శూద్రుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, సన్యాసి, వానప్రస్థుడు, గృహస్థుడు ఇవే ఉండే.